సిలువ వేయబడుటకు ముందు ప్రభువైన యేసు తన శిష్యులతో గడిపిన చివరి రాత్రివేళ ఆయన వారితో అనేక విషయములను గూర్చి మాట్లాడాడు. భవిష్యత్తు కొరకు అనగా ఆయన పట్టబడుట మరియు మరణము కొరకు మాత్రమేగాక ఆయన పరలోకమునకు ఆరోహణమగునప్పుడు జరుగు సంగతుల కొరకు కూడా వారిని సిద్ధపరచుట ఆయన కలిగి ఉండిన ముఖ్య లక్ష్యములలో ఒకటై ఉన్నది. మరియు ఆయన వెళ్ళిపోయిన తరువాత వారు బాగుంటారు అని చెప్పిన విషయము అత్యంత అద్భుతమైన విషయములలో ఒకటై ఉన్నది. మీరు యేసుతో ముఖాముఖిగా మాట్లాడుచున్నప్పుడు ఆయన మీతో ఈ మాటను చెప్పుటను మీరు ఊహించగలరా? ఇది చాలా హాస్యాస్పదముగా వినిపిస్తుంది కదా. దీనికి కారణము మీరు వినునంతవరకే హాస్యాస్పదముగా వినిపిస్తుంది. ప్రభువైన యేసు వెళ్ళిపోయిన తరువాత దేవుని పరిశుద్ధాత్మ వారి వద్దకు వస్తాడు. క్రీస్తు సంఘమును స్థాపించుటలో, వారి భూమికలను పోషించుటలో ఆత్మ వారికి సహాయము చేస్తాడు. మరియు లోకమందంతటా దేవుని రాజ్యమును నిర్మించుటకు ఆయన సంఘమును బలపరుస్తాడు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము అను మన పాఠ్యక్రమములో ఇది 3వ పాఠము. దీనికి సంఘములో అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే దేవుని నిబంధన ప్రజల సమాజము లోపల పరిశుద్ధాత్మ కార్యము మీద మనము దృష్టి నిలుపబోతున్నాము. మునుపటి పాఠములో సార్వత్రికముగా లోకములో పరిశుద్ధాత్మ చేయు దైవకృత కార్యమును మనము విశదీకరించాము. అబ్రహాము దినములకు ముందు దేవుడు ఇదే విధముగా మానవులందరితో వ్యవహరించాడు. అయితే ఈ పాఠములో మానవాళిలోని ఒక భాగములో ఆయన చేసిన దైవకృత కార్యమును మనము చూద్దాము. అబ్రహాముతో ఆరంభించి దేవుడు ఒక విశేషమైన ప్రజల సమూహముతో ఒక ప్రత్యేకమైన అనుబంధములోనికి ప్రవేశించాడు. మరియు ఈ అనుబంధమును నియంత్రించుటకు ఆయన ఒక నిబంధనను సృజించాడు. అబ్రహాము మొదలు దేవుడు ఎల్లప్పుడూ విశేషమైన నిబంధనాజనులను కలిగి ఉన్నాడు. మరియు మనము ఈ నిబంధనాజనులను సంఘము అని పిలుస్తాము. క్రొత్త నిబంధన సంఘమును గుర్చి చాలామందికి తెలుసు. అనేక ఆధునిక అనువాదములు దీనిని ప్రతిబింబించకపోయినప్పటికీ లేఖనము ప్రాచీన ఇజ్రాయేలును కూడా, అనగా అబ్రహాము వారసులను కూడా సంఘము అని పిలుస్తుంది. పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెంట్ ఇజ్రాయేలు యొక్క కూడికను లేక సమూహమును వర్ణించుటకు ఎక్లేసియా అను గ్రీకు పదమును ఉపయోగిస్తుంది. ఇదే పదము క్రొత్త నిబంధనలో సాధారణముగా సంఘము అని అనువదించబడింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 10వ వచనము మరియు 31వ అధ్యాయం 30వ వచనము, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనము మరియు 22వ కీర్తన 22-25 వచనాల వంటి చోట్ల సెప్టుజెంట్ ఈ పదమును ఇజ్రాయేలునకు పేరుగా ఉపయోగిస్తుంది. క్రొత్త నిబంధన కూడా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 28వ వచనములో ఇజ్రాయేలు దేశమును ఎక్లేసియా అని పిలుస్తుంది. మరియు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో పేతురు సంఘమును వర్ణించిన విధానమును వినండి. అయితే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. క్రొత్త నిబంధన సంఘమును గూర్చి మాట్లాడుతూ ఇజ్రాయేలు దేశమునకు ఇవ్వబడిన అనేక పాత నిబంధన పేర్లను ఉపయోగించి దానిని పిలుచుచున్నాడు. యెర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనములో మనము చదువునట్లు దేవుడు ఇజ్రాయేలును యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని పిలిచాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనములో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, దేవుడైన యెహోవా స్వకీయ జనముగా ఏర్పరచుకునిన జనము అని సంబోధించబడింది. మరియు యెషయా గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనములో మనము ఇలా చదువుతాము, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. ఇజ్రాయేల్ యొక్క పాత నిబంధన పేర్లను ఉపయోగించి పేతురు క్రొత్త నిబంధన సంఘమును సంబోధించినప్పుడు ఈ రెండు గుంపులు ఒకే కొనసాగు నిబంధన ప్రజలయ్యున్నారు అని అతడు సూచించాడు. సంఘము క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా సృజింపబడింది అని కొందరు విశ్వాసులు ఆలోచిస్తారు. అయితే సంఘము పాత నిబంధన సంఘం యొక్క కొనసాగింపై ఉన్నది అనున్నది సరి అయిన భావన అయ్యున్నది. దేవుడు పాత నిబంధనలో అబ్రహామును మరియు అతని ప్రజలను పిలచాడు. మరియు పాత నిబంధనలో వారు యెహోవాజనులై ఉన్నారు. వారు పాత నిబంధన సంఘమయ్యున్నారు. ఇదే సంఘము మన దినములలో వ్యాపించబడి ఉన్నది మరియు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు కొనసాగుతుంది. అవును, పాత మరియు క్రొత్త నిబంధనలలో దేవుని ప్రజల సమాజముల మధ్య భిన్నత్వములు ఉన్నాయి. అయితే వారి మధ్య ఉన్న కొనసాగింపు పరిశుద్ధాత్మ కార్యమును అర్థము చేసుకునుటలో మనకు సహాయము చేస్తుంది. 2 నిబంధనలలో మరియు ఆ తరువాత చరిత్రలో దేవుని నిబంధనా ప్రజల మధ్య ఆత్మ యొక్క కార్యము మిగిలిన సృష్టి అంతటిలో ఆత్మకార్యమును మించినదిగా ఉన్నది. కాబట్టి ఈ పాఠములో మనము సంఘము అను పదమును ఉపయోగించున్నప్పుడు మనము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన నిబంధనా సమాజములను రెంటినీ మనసులో ఉంచుకుంటాము. సంఘములో పరిశుద్ధాత్మ యొక్క దైవకృత కార్యమును మనము మూడు భాగములలో విభజించుదాము. మొదటిగా మనము ఆయన నిబంధన కృపను చూద్దాము. రెండవదిగా మనము ఆయన ఇచ్చిన లేఖనము అను దైవకృతమును చూద్దాము. మూడవదిగా మనము ఆత్మీయ వరములను గురించి చర్చిద్దాము. ముందుగా పరిశుద్ధాత్మ యొక్క నిబంధన కృపను చూద్దాము. పాత మరియు క్రొత్త నిబంధనలు రెంటిలో ఆయన సంఘముతో దేవుని యొక్క అనుబంధమును లేఖనము నిబంధన అని పిలుస్తుంది. నిబంధన అను పదము హెబ్రీ పదమైన బెరీత్ నుండి మరియు గ్రీకు పదమైన డియాతేకే నుండి అనువదించబడుతుంది. ప్రాచీన లోకము అంతర్జాతీయ ఒప్పందములను వర్ణించుటకు ఇవే పదములను ఉపయోగించేది. విశేషముగా తన ప్రజలతో దేవుని యొక్క నిబంధన అనుబంధము మహాచక్రవర్తులు లేక సుజరేన్లు మరియు వారిని సేవించిన సామంత రాజ్యముల మధ్య జరిగిన ప్రాచీన ఒప్పందములను పోలియున్నది. ప్రాచీన సుజరేన్ సామంత ఒప్పందములలో సాధారణముగా మూడు లక్షణములు ఉండేవి. అవి సామంతరాజు పట్ల చక్రవర్తి యొక్క దయను వ్యక్తపరిచేవి. తన సామంత నుండి చక్రవర్తి ఆశించిన స్వామిభక్తిని అవి నిర్వచించేవి మరియు సామంత చూపు స్వామిభక్తి లేక స్వామిద్రోహం వలన కలుగు పరిణామాలను అవి వివరించేవి. ఈ ఒప్పందములు లేక నిబంధనలు అనేక తరముల పాటు కొనసాగినవి. తద్వారా సామంతల యొక్క వారసులు చక్రవర్తి యొక్క వారసులను సేవించుట కొనసాగించేవారు. ఇదే విధముగా దేవుని నిబంధనలు తన ప్రజల పట్ల ఆయన చూపు దయను నమోదు చేసేవి. వారు ఆయనకు చూపవలసిన స్వామిభక్తిని వివరించేవి మరియు విధేయత లేక అవిధేయత వలన కలుగు పరిణామాలను వర్ణించేవి. మన మునుపటి పాఠములో లోకములో పరిశుద్ధాత్మ కార్యములో సాధారణ కృప భాగమయ్యున్నది అని మనము ప్రస్తావించాము. సాధారణ కృప అనగా సమస్త మానవాళికి మంచితనమును మరియు జీవమును ఇచ్చు ఆత్మకార్యమయ్యున్నది. ఇది ఒక రకమైన సామాన్య దయాకృతము. అయితే సంఘముతో దేవుడు చేసిన నిబంధనలో మరి ఎక్కువ దయ ఉన్నది మరియు సాధారణ కృపను మించిన మంచితనమును మరియు జీవమును కలిగిస్తుంది. దీనిలో మిగిలిన మానవాళి పొందుకునిన దానికంటే ఉన్నతమైన సహనము, ఓర్పు మరియు కనికరము ఉన్నాయి. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి రక్షింపబడు విశ్వాసమును కలిగియున్నా లేకపోయినా ఇది వారికి వర్తిస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరినీ ఒకే విధముగా చూస్తాడు అనున్నది నేడు మన సంస్కృతిలో మనము కలిగి ఉన్న ఒక సామాన్య ఆలోచన లేక నమ్మకమయ్యున్నది. అయితే దేవుడు తన నిబంధన ప్రజలకు మిగిలిన లోకమంతటి కంటే ఎక్కువ ఆశీర్వాదమును మరియు ఎక్కువ కృపను అనుగ్రహిస్తాడు అని క్రొత్త నిబంధనలో మనము చూస్తామని నా ఆలోచన. అంటే ఆయన అందరినీ పట్టించుకోడు అని అర్థము కాదు. అలాగే ఏదో ఒక విధముగా ఆయన కృప అందరికీ వర్తించదు అని కూడా దీని అర్థము కాదు. కానీ ఆయన పిల్లల విషయానికి వచ్చేసరికి వారికి కొంత విశేషత ఉన్నది అని నా అభిప్రాయము. ఇది మనలను ఆశ్చర్యపరచకూడదు. భూలోక తండ్రి తన వీధిలో ఉన్న ఇతర పిల్లలను ప్రేమించగలడు, కానీ ఇతరుల కంటే అతడు తన సొంత పిల్లలను ఎక్కువ ప్రేమిస్తాడు మరియు వారిని గూర్చి ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఇదే విషయమును మనము చూస్తామని నా అభిప్రాయము మరియు దేవుడు తన సొంత జనుల మీద మరి ఉన్నతమైన ఆశీర్వాదమును, మరి గొప్ప ప్రేమను, ప్రోత్సాహమును మరియు మద్దతును కుమ్మరిస్తాడు. మరియు ఇది స్వాభావికమైన విషయము. తనను తాను తండ్రి అని పిలుచుకొను దేవునిలో మనం ఇదే చూడగోరుచున్నాము అని మనము అర్థము చేసుకోవాలి. ఆత్మ యొక్క నిబంధన కృపాకార్యమును మనము ముందుగా పాత నిబంధనలోని సంఘము మీద దృష్టి పెట్టి పరిగణిద్దాము. తరువాత క్రొత్త నిబంధనలోని సంఘము మీద దృష్టి పెట్టి చూద్దాము. నిబంధన కృపకు పాత నిబంధన వ్యక్తీకరణములతో ఆరంభిద్దాము. అబ్రాహాము, మోషే మరియు దావీదు దినములలో దేవుడు ఇజ్రాయేలు దేశమంతటికి విస్తరించు నిబంధనలను చేశాడు. ఆదికాండం 15-17 అధ్యాయములలో అబ్రాహామును నిబంధన అనుబంధములోనికి పిలిచినప్పుడు ఆయన ఇజ్రాయేలును ఒక విశేషమైన దేశముగా సృజించాడు. అబ్రాహాము వారసులు వాగ్దాన దేశమును స్వాధీనము చేసుకుంటారని మరియు వారి భూమి మీద సమస్త దేశములను పాలిస్తారు అని ఈ నిబంధన కృపతో వాగ్దానము చేసింది. రోమాపత్రిక 4:13 వచనములో పౌలు వ్రాసినట్లుగా అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను నీతి మూలముగానే కలిగెను. అంతేగాక అబ్రాహాము ఈ వాగ్దానమును దేవుని కృప ద్వారా పొందుకున్నాడు మరియు ఈ కృపను అబ్రాహాము విశ్వాసము ద్వారా పొందుకున్నాడు. రోమాపత్రిక 4:16 మనము చదువునట్లు ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా అబ్రాహామునకున్నట్టి విశ్వాసము గలవారికి దృఢము కావలనని కృపననుసరించున్నదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయెను. మరియు ఇజ్రాయేలు చరిత్ర అంతటిలో దేవుడు వారితో కృపతో వ్యవహరించుటను కొనసాగించాడు. ఇజ్రాయేలు దేశము తరచుగా దేవునికి అపనమ్మకముగా ఉండెను అని పాత నిబంధనతో సుపరిచితులైన ప్రతి ఒక్కరికీ తెలుసు. వారు దేవుని మీద సనిగారు. ఆయన వారి కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి కోపపుచ్చుకున్నారు. వారు ఇతర దేవతలను ఆరాధించారు. వారు తమ పొరుగువారితో దుర్వ్యవహారం చేశారు. వాస్తవానికి దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించుచున్న సమయములో కూడా వారు ఇవన్నీ చేశారు. యెషయా గ్రంథము 63:11-14 యెషయా దేవుని నిబంధన కృపను గూర్చి ఆలోచన చేసిన విధానమును వినండి. పూర్వదినములను మోషేను తన జనులను సముద్రములో నుండి ఆయన తోడుకొని వచ్చెను. ఆయన తమలో తన పరిశుద్ధాత్మను ఉంచెను. మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చెను. వారి ముందర నీళ్లను విభజించెను మరియు వారిని అగాధ జలములలో నడిపించెను. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విమోచించినప్పుడు ఆయన వారికి నిబంధన కృపను చూపాడు. వారి కొరకు ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఫరో సైన్యమును నాశనము చేశాడు. ఇజ్రాయేలుకు వాగ్దాన దేశములో విశ్రాంతినిచ్చాడు. ఇన్ని ఆశీర్వాదములు పొందిన తరువాత కూడా ఇజ్రాయేలు ఆయనకు విరోధముగా పాపము చేసింది. అయితే వారు పాపము చేయుటను కొనసాగించినప్పుడు కూడా దేవుని ఆత్మ వారికి నిబంధన కనికరమును మరియు కృపను ఇచ్చుట కొనసాగించాడు. పాత నిబంధనలో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కనికరమును మరియు ఓరిమిని చూపాడు. అయితే ఆయన ఇజ్రాయేలుతో నిబంధన కలిగి ఉన్నాడు కాబట్టి వారి పట్ల విశేషమైన సహనమును చూపాడు. ఇజ్రాయేలు, మీరెంత నీతిమంతులు గనుక లేక మీరు ప్రజలందరిలో శ్రేష్ఠులు గనుక నేను మీ కొరకు ఇలా చేయలేదు, ఎందుకంటే మీరు ప్రజలందరిలో అల్పులయ్యున్నారు అని ఆయన వారితో చెప్పాడు. నేను మిమ్మును ప్రేమించాను కాబట్టి, నేను మీ పితరులతో వాగ్దానము చేశాను కాబట్టి నేను దీనిని చేశాను అని ఆయన సెలవిచ్చాడు. అంతేగాక ఇజ్రాయేలు ద్వారా దేవుడు తనను తాను దేశములకు బయలుపరుచుకొనవలసి ఉండెను. అబ్రహాము వారసులు దేవుని నిబంధనను అనుసరించినట్లు వారిని సరి అయిన మార్గములో పెంచుటకు ఆయన అబ్రహామును ఎన్నుకొంటిని అని దేవుడు అబ్రహాముకు తెలిపాడు. కాబట్టి దేవుడు క్రమముగా సహనమును చూపాడు. కాని ఆయన వారితో చేసిన నిబంధన వలన మరియు అబ్రహాము సంతతి ద్వారా దేశములన్నిటినీ ఆశీర్వదించుటకు దేవుడు కలిగి ఉండిన ఉద్దేశము వలన ఆయన విశేషముగా ఇజ్రాయేలు పట్ల సహనమును చూపాడు. అబ్రహాము మొదలుకొని క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో రాజ్యమును పునరుద్ధరించుటకు జరిగిన ప్రయత్నముల వరకు ఇజ్రాయేల్ యొక్క జాతీయ చరిత్రను నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము క్రోడీకరిస్తుంది. మరియు ఈ సారాంశమంతటిలో వారు విచ్చలివిడిగా తిరుగుబాటు చేసిన తరువాత కూడా దేవుడు ఇజ్రాయేలుతో ప్రేమ మరియు కనికరముతో వ్యవహరించాడు అని మనము చూస్తాము. ఈ అధ్యాయములో ఆత్మ యొక్క నిబంధన కృపకు కొన్ని ఉదాహరణలను వినండి. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 17-20 మనము ఇలా చదువుతాము. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతదూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహువిసుగు పుట్టించినను. వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృపగలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి. ఇక్కడ నెహెమియా మోషే దినములలో ఇజ్రాయేలు చేసిన పాపమును సూచించుచున్నాడు. ఇజ్రాయేలు వారు ఈ విగ్రహారాధనలను మరియు దైవదూషణలను చేశారు అను వాస్తవము ఇజ్రాయేలీయులలో అనేక మంది నిజమైన విశ్వాసులు కారు అను విషయమును రుజువు చేస్తుంది. అయినప్పటికీ వారు దేవునితో నిబంధనలో ఉండిరి మరియు ఆయన వారితో అప్పటికీ నిబంధన కృపతో వ్యవహరించాడు. నెహెమియా ఉద్ఘాటించినట్లు దేవుడు తన ఆత్మను ఇజ్రాయేలును శిక్షించుటకు పంపలేదు గాని వారికి బోధించుటకు పంపాడు. దావీదు దినములలో దేవుడు కృపతో ఇజ్రాయేలులో ఒక శాశ్వత రాజవంశమును స్థిరపరిచాడు. అయితే ప్రజలు ఎంత అపనమ్మకస్తులుగా ఉండిరి అంటే క్రీస్తు పూర్వము 930 దేవుడు రాజ్యమును ఇజ్రాయేలు అను ఉత్తర రాజ్యముగా మరియు యూదా అను దక్షిణ రాజ్యముగా విభాగించాడు. తరువాత కొన్ని 100 సంవత్సరముల పాటు ప్రజలను పశ్చాత్తాపపడునట్లు ప్రోత్సహించుటకు దేవుడు ప్రవక్తలను పంపుట ద్వారా నిబంధన కృపను వ్యక్తపరచుటను కొనసాగించాడు. కానీ వారు పశ్చాత్తాపపడలేదు. కాబట్టి ఆయన క్రీస్తుపూర్వం 722 ఇజ్రాయేలును మరియు క్రీస్తుపూర్వం 586 యూదాను చెరలోనికి పంపాడు. అయితే అప్పటికి కూడా ఆయన తన నిబంధన కృపను కొనసాగించాడు. నెహెమ్యా గ్రంథము 9:30-31 వచనములలో మనము ఇలా చదువుతాము, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివిగాని వారు వినకపోయేరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివయ్యుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములు గల దేవుడవయ్యున్నావు. నెహెమ్యా కాలములో రాజ్యమును పునరుద్ధరించుటకు చేయబడిన ప్రయత్నములు దేవుని నిబంధన కృపకు మరొక ఉదాహరణ అయ్యున్నవి. ప్రజలు అపనమ్మకత్వములో కొనసాగారు కాబట్టి ఈ ప్రయత్నములు విఫలమయ్యాయి. కాని దేవుని కృప స్థిరముగా నిలిచియుండినది. తద్వారా ఆయన దేశమును తరువాత 5 శతాబ్దముల పాటు భద్రపరిచాడు మరియు కొనసాగించాడు. మరియు ఆయన మెస్సయ్య లేక క్రీస్తునందు విశ్వాసము ద్వారా పునరుద్ధరిస్తాను అని వాగ్దానము చేశాడు. జకర్యా గ్రంథము 12:10 ఈ రానున్న రక్షణను వర్ణించు విధానమును వినండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించెదను. కొన్ని అనువాదములు ఇక్కడ ఆత్మ అను మాటకు బదులుగా ఒక ఆత్మ అను పదమును ఉపయోగిస్తాయి. అయితే కుమ్మరించెదను లేక హెబ్రీ భాషలో షఫాక్ అను క్రియాపదము ఆత్మ అను మాటతో కలిపి ఉపయోగించబడినది. మరియు ఇది సాధారణముగా దేవుని ఆత్మను సూచిస్తుంది. ఇవే ఆలోచనలను మనము యెషయా గ్రంథము 32:15 మరియు 44:3 ఎహెజ్కేలు గ్రంథము 39:29 మరియు యోవేలు గ్రంథము 2:28-29 చూస్తాము. ప్రాచీన ఇజ్రాయేల్ యొక్క చరిత్ర వైఫల్యము మరియు నిరీక్షణతో నిండియున్నది. దేవుని నిబంధన వాగ్దానములు ఇజ్రాయేల్ యొక్క అంతిమ విజయమును నిశ్చయపరిచాయి. అయితే ఇజ్రాయేలు తరచుగా తరము వెంబడి తరము దేవుని మీద తిరుగుబాటు చేయుట వారు అవిధేయతకు కలుగు పరిణామాలను ఎదుర్కొనుటకు దారితీసింది. ఇజ్రాయేలు రాజ్యము 2గా విభజించబడింది మరియు 2 భాగములు తాము చేసిన పాపమును బట్టి చెరలోనికి ఈడవబడినవి. వారి చెర ముగిసిన తరువాత వారి పునరుద్ధరణ ప్రయత్నములు విఫలమయ్యాయి. ఎందుకంటే వారిని విమోచించిన వానికి వారు నమ్మకముగా ఉండలేకపోయారు. అయినను దేవుని నిబంధన కృప బలముగా నిలిచియుండినది. మరియు ఆ కృపలో తన నిబంధనాదేశమును విమోచించుటకు ఆయన తుదకు యేసును పంపాడు. ఆ దేశములో కొందరు ఆయనను మెస్సయగా స్వీకరించి ఆదిమ సంఘములోని సభ్యులయ్యారు. పాత నిబంధనలో ఆత్మ సంఘముతో దైవకృతముతో వ్యవహరించిన విధానమును మనసులో ఉంచుకుని ఇప్పుడు క్రొత్త నిబంధనలోని నిబంధనా కృపవైపుకు మన దృష్టిని త్రిప్పుదాము. పాత నిబంధనలోని సంఘము వలనే క్రొత్త నిబంధన సంఘములో విశ్వాసులు మరియు అవిశ్వాసులు ఉన్నారు. మరియు పాత నిబంధనలో వలనే సంఘ సమాజము అంతా దేవునితో నిబంధనలో ఉన్నది. ఇందుమూలముగానే క్రొత్త నిబంధన సంఘములో ఉన్న అవిశ్వాసులను గూర్చి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 13:24-30 గురుగులు మరియు గోధుమలను గూర్చి యేసు చెప్పిన ఉపమానము సంఘములో అవిశ్వాసులు ఉంటారని ఊహిస్తుంది. మరియు విశ్వాసులమని చెప్పుకుని వారు కూడా రక్షింపబడని అవకాశము ఉంటుంది అని అది హెచ్చరిస్తుంది. గలతీపత్రిక 5:4 ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటకు ప్రయత్నించువారు కృపకు దూరము చేయబడతారు అని పౌలు చెబుతున్నాడు. 1 తిమోతి 1:19 విశ్వాసమును ఓడబద్దలై సాతాను చేతికి అప్పగించబడిన కొందరిని గూర్చి మాట్లాడతాయి. పరిశుద్ధాత్మలో పాలివారైన వారు కూడా దారి తప్పి నశించిపోయే ప్రమాదము ఉన్నదని హెబ్రీపత్రిక 6:4-6 హెచ్చరిస్తున్నాయి. ఈ ఆలోచనలు అన్ని పాత మరియు క్రొత్త నిబంధనలలోని సంఘము మధ్య కొనసాగింపుగా ఉన్నాయి. హెబ్రీపత్రిక 10:26-29 సంఘములో ఉన్న అవిశ్వాసులను గూర్చి మాట్లాడు విధానమును వినండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినేడల పాపములకు బలియకను ఉండదు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినేడల కనికరింపకుండా వాని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధనా రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. సంఘములో నిశ్చయముగా అవిశ్వాసులు ఉంటారు మరియు వారు తుదకు దేవుని తీర్పును ఎదుర్కొంటారు. అయితే దీనికి ముందు వారు నిబంధన కృపను పొందుకుంటారు. వారికి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము ఉన్నది. వారు నిబంధన రక్తము ద్వారా శుద్ధి చేయబడ్డారు. మరియు కృపకు మూలమగు ఆత్మే వారికి పరిచర్య చేస్తుంది. మన సంఘములలోని ప్రజలందరూ విశ్వాసులయ్యున్నారు అని నేను ఆశించుచున్నాను. అయితే మన విశ్వాసము ఎలా ఉన్నను, మనము దేవునితో నిబంధనలో ఉన్నాము అను వాస్తవము పరిశుద్ధాత్మ మనకు కొంత పరిమాణములో నిబంధనా కృపను అనుగ్రహిస్తాడు అను అర్థమునిస్తుంది. ఇది రక్షించుకృప కాదు. ఆ కృప విశ్వాసుల కొరకు ఏర్పాటు చేయబడియున్నది. అయినను ఇది కూడా కృప అయ్యున్నది. అయినప్పటికీ మనము అయోగ్యులమయ్యున్నప్పుడు కూడా దేవుడు చూపు అనుగ్రహము మన జీవితములను అభివృద్ధి చేసి మనము రక్షింపబడు అవకాశమును ఇస్తుంది. రక్షింపబడని వారు దేవునితో నిబంధనలో ఉండుట నుండి ప్రయోజనమును పొందుతారు. అనగా వారు దృశ్యమైన సంఘములో పేరు కొరకు సభ్యులయ్యున్నారు అని అర్థము. మరియు దృశ్యమైన సంఘములో దేవుడు వాక్యబోధన ద్వారా, బాప్తిస్మము మరియు ప్రభువు బల్లాను సంస్కారములను ఆచరించుట ద్వారా తన స్వభావమును కనుపరుస్తాడు. ఈ ఆచారములను పాటించుట ద్వారా, వారికి బోధింపబడిన వాక్యమును వినుట ద్వారా ఈ ప్రజలు ప్రయోజనమును పొందుతారు. సంఘ నాయకులు వారికి ఇచ్చు సేవలను వారు పొందుకుంటారు. అంతేకాదుగాని దృశ్యమైన సంఘములో కొన్ని నిగూఢమైన రీతులలో దేవుడు తన ప్రజలను సంరక్షిస్తాడు అని కూడా నేను చెబుతాను. వారు అపాయమును ఎదుర్కొన్న విషయముల నుండి ఆయన వారిని కాపాడుతాడు. కాబట్టి వారు ఆయనకు జవాబుదారులై ఉంటారు. ఒక దినమున వారు అనేక విషయములకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది. అయితే అప్పటి వరకు వారు ఈ అద్భుతమైన ధన్యతలను ఆస్వాదిస్తారు. మరియు నా ఆలోచన ప్రకారం దేవుడు అన్ని విధములుగా వారిని చేరుటకు ప్రయత్నించుచున్నాడు. వారికి బోధించుచున్నాడు. వారికి సువార్తను అందించుచున్నాడు. ఆయనను నమ్ముటకు మరియు ఆయనను అనుసరించుటకు అవకాశములను ఇచ్చుచున్నాడు. మరియు వారు రక్షింపబడిన వారుగా ఉన్నప్పటికీ దేవునితో నిబంధనలో ఉండుట అద్భుతమైన ఆశీర్వాదమయ్యున్నది అని కూడా నేను ఖచ్చితముగా చెబుతాను. ఉదాహరణకు సంఘములో భాగమయ్యున్న ప్రతి ఒక్కరికి క్రమము తప్పక సువార్త అందజేయబడుతుంది. వారు మారు మనసు పొంది రక్షింపబడుటకు తరుణము కూడా ఇవ్వబడుతుంది. దేవుడు సంఘము కొరకు సామూహికముగా ఇచ్చు కృపను, అనగా మన విరోధుల నుండి కాపుదలను, మన భూలోక అవసరతలను తీర్చుటను, మన పాపములకు భూలోక శిక్ష విషయమునకు వచ్చినప్పుడు దీర్ఘశాంతమును కనుపరుచు వాటి వంటిని మనమంతా పంచుకొనుచున్నాము. అపోస్తులుల కార్యములు 9:31 ఆదిమ సంఘము యొక్క ఒక ఉదాహరణను పరిగణించండి. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది: కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. ఆత్మ కృపతో మన పాపములను కట్టడి చేసి మనందరికీ కొంతవరకు సమాధానమును, బలమును మరియు ప్రోత్సాహమును అనుగ్రహిస్తాడు. అంతేగాక సంఘం యొక్క సహవాసము ద్వారా పరిశుద్ధాత్మ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచర్య చేస్తాడు. దానిలో సభ్యులంతా ప్రేమించుటకు, ఒకరికొకరు మద్దతునిచ్చి సహాయము చేసుకునుటకు బలపరుస్తాడు మరియు పురికొల్పుతాడు. ఉదాహరణకు నిబంధన కృపలో అపోస్తుల కార్యములు 2:44 మరియు 2 కొరింథీ పత్రిక 9:13-14 మనము చూచున్నట్లు సంఘము వస్తువులను మరియు ధనమును పంచిపెట్టుకునుట కూడా భాగమయ్యున్నది. మరియు ఎఫెసీ పత్రిక 4:3 పౌలు వ్రాసినట్లు మనము ఒకరితో ఒకరము పంచుకొను ఐక్యత మరియు సమాధానము కూడా దీనిలో భాగమయ్యున్నది. ఈ పాఠములోని తరువాత భాగములలో మనము చూడబోవుచున్నట్లు దీనిలో ఆత్మ యొక్క ఇతర కృపగల పరిచర్యలు కూడా భాగమయ్యున్నవి. సంఘములో పరిశుద్ధాత్మ నిబంధన కృప ద్వారా చేయు దైవకృత కార్యములను మనము పరిగణించాము. కాబట్టి ఆయన ఇచ్చిన లేఖనము అను దైవకృతమును ఇప్పుడు మనము చూద్దాము. లేఖనము అనేక మంది మానవులకు అందుబాటులో ఉన్నది. అయితే లేఖనము మానవాళి అంతటికీ బయలుపరచబడలేదు అని గుర్తించుట ప్రాముఖ్యమై ఉన్నది. అది విశేషముగా దేవుని నిబంధనా సమాజమునకు, అనగా క్రీస్తు సంఘమునకు ఇవ్వబడింది. లేఖనము యొక్క దైవ ప్రేరిత మానవ రచయితలుగా పరిశుద్ధాత్మ తన నిబంధనా సమాజములోని ప్రజలను ఎన్నుకున్నాడు. పాత మరియు క్రొత్త నిబంధనలలో వారు తమ రచనలను సంఘమునకు అందించారు. ఈ పాఠములో సంఘములో పరిశుద్ధాత్మ కార్యమును చూచుటలో మనకు సహాయము చేయు లేఖనములోని 3 విషయముల మీద మాత్రమే మనము దృష్టి పెడదాము. మొదటిగా ఆత్మ లేఖనమును ప్రేరేపించుటను గూర్చి మనము మాట్లాడదాము. 2, లేఖనములో ఆత్మ యొక్క ఐక్య సందేశమును మనము చూద్దాము. మరియు 3, లేఖనములో సంగము కొరకు ఆయన యొక్క నిబంధన ఉద్దేశమును మనము పరిశీలిద్దాము. ఆత్మ ప్రేరణతో మనము ఆరంభిద్దాము. ప్రేరణ అను పదమునకు ఊదుట అని అర్థము. కాబట్టి పరిశుద్ధాత్మ మానవ రచయితలను ప్రేరేపించాడు అని మనము చెప్పినప్పుడు ఆయన తన మాటలను వారిలోనికి ఊదాడు అను అర్థమునిచ్చుచున్నాము. ఇందుమూలముగానే 2 తిమోతి 3:16 ఇలా వ్రాయబడి ఉన్నది. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. పరిశుద్ధాత్మ లేఖన రచనలను ప్రేరేపించిన విధానమును గూర్చి, పరిశుద్ధాత్మ మరియు మానవ రచయితలు పోషించిన పాత్రలను గూర్చి పండితులు విభిన్నమైన అభిప్రాయములను కలిగి ఉన్నారు. అయితే సాధారణముగా ఈ అభిప్రాయములను 3 విభాగములలో మనము చూడవచ్చు. అనేక విమర్శనాత్మక వ్యాఖ్యాతలు మనము కాల్పనిక ప్రేరణ అని పిలుచుదానిని హత్తుకుంటారు. ఒక గొప్ప ఆలోచన లేక అద్భుతమైన దృశ్యమును చూచుట ద్వారా ఒక కళాకారుడు ప్రేరేపించబడి విధముగానే పరిశుద్ధాత్మ మానవ రచయితలను వ్రాయుటకు ప్రేరేపించాడు అని వారు నమ్ముతారు. ఈ భావనలో వాస్తవానికి పరిశుద్ధాత్మ లేఖనములోని మాటలను నియంత్రించలేదు లేక పర్యవేక్షించలేదు. కాబట్టి లేఖనమును వాస్తవానికి దాని యొక్క మానవ రచయితలే వ్రాశారు. అనేక మంది సాంప్రదాయక క్రైస్తవులు మనము అనాలోచిత ప్రేరణ అని పిలుచు అభిప్రాయమును హత్తుకుంటారు. ఈ దృష్టికోణములో పరిశుద్ధాత్మ మానవ రచయితలను ఎంతగా నియంత్రించాడు అంటే వీరికి లేఖనములో ఎలాంటి సృజనాత్మక పాలుపంపులు లేవు. ఈ అభిప్రాయమును కొన్నిసార్లు చెప్పి వ్రాయించడమని కూడా అంటారు. ఎందుకంటే ఇది మానవ రచయితలను ఆత్మ వారికి చెప్పిన ఖచ్చితమైన మాటలను వ్రాసిన సహాయకులుగా మాత్రమే చూస్తుంది. కాల్పనిక మరియు అనాలోచిత ప్రేరణకు భిన్నముగా బైబిల్ మనము కర్బన సంబంధమైన ప్రేరణ అని పిలుచు దానిని ప్రతిపాదిస్తుంది. దీనిని కర్బన సంబంధమైన అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది లేఖనం యొక్క మానవ రచయితల యొక్క స్వాభావిక రచనా ప్రక్రియలను, వారి సొంత ఆలోచనలు, పదములు మరియు వ్యక్తిత్వములను ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది అనాలోచితమైనది కాదు. అయితే ఇది కాల్పనిక ప్రేరణ కూడా కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ తనకు నచ్చిన విషయములు వ్రాయినట్లు వారి రచనలను నడిపించాడు అని మరియు అది వారు తప్పిదములు చేయకుండా నివారించింది అని ఇది తెలియజేస్తుంది. 2 పేతురు 1:20-21 పేతురు ప్రేరణను వివరించిన విధానమును వినండి. ఏమనగా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. లేఖనం యొక్క మానవ రచయితల యొక్క పాత్రను లేక చిత్తమును కూడా పేతురు తిరస్కరించలేదు. లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది అని మరియు పరిశుద్ధాత్మ వారి రచనలను నడిపించాడు అని మాత్రమే అతడు చెబుతున్నాడు. ఈ భావనలో పరిశుద్ధాత్మ నిజముగా లేఖనం యొక్క రచయిత అయ్యున్నాడు గాని కేవలం పురికొల్పువాడు మాత్రమే కాదు. మనము ఇవే అభిప్రాయములను 2 సమూయేలు 23:2, అపోస్తుల కార్యములు 1:16 మరియు 4:25 మరియు హెబ్రీపత్రిక 3:7 వంటి వాక్యభాగములలో కూడా చూస్తాము. మరొక వైపున ఇతర బైబిల్ రచయితలు కూడా వారి రచనలలో తమ సొంత వ్యక్తిగత పాలుపంపులను మరియు తోడ్పాటులను సూచిస్తారు. లూకాసువార్త 1:3 లూకా తన పనిని వర్ణించిన విధానమును వినండి. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరసుగా రచించుట యుక్తమని ఎంచితిని. తన రచనలో పరిశుద్ధాత్మ యొక్క పాలుపంపులను లూకా తిరస్కరించలేదు. అతడు తన సొంత అవగాహనతో వ్రాశాడు అని, తాను చేసిన పరిశోధన ఆధారముగా విషయములను నమోదు చేశాడు అని మాత్రం అతడు స్పష్టము చేస్తున్నాడు అంతే. ఈ భావనలో లూకా మరియు లేఖనము యొక్క ఇతర మానవ రచయితలు గ్రంథకర్తలయ్యున్నారు గాని కేవలము చెప్పి వ్రాయించడములో సహాయకులుగా మాత్రమే లేరు. పరిశుద్ధాత్మ మరియు మానవ రచయితలు అనగా లేఖనం యొక్క రచయితలు కర్బన సంబంధమైన ప్రేరణలో కలిసి పనిచేస్తారు. బైబిల్ రచయిత వ్రాయుచుండగా పరిశుద్ధాత్మ వారితో కలిసి ముందుకు నడిపించుచున్నాడు. మరియు ఇప్పుడు మనము దేవుని వాక్యము అని పిలుచుదానిని వ్రాయుటకు బైబిల్ రచయితను పురికొల్పుచున్నాడు. కాబట్టి దీనిలో ఒక కలయిక ఉన్నది, ఒక ఐక్యత ఉన్నది. రచనా ప్రక్రియను నడిపించు పరిశుద్ధాత్మ మరియు మోషే లేక యషయ లేక పౌలు వంటి లేఖన వాస్తవిక రచయితలు అయిన బైబిల్ గ్రంథకర్తల యొక్క కలయిక ఉన్నది. ఒక సహకార కృషి జరుగుతుంది. తద్వారా ఆత్మ మరియు బైబిలు రచయితలు కలిసి లేఖనమును వ్రాశారు. ఇప్పుడు లేఖనమంతా కర్బన సంబంధమైన ప్రేరణ కలిగి ఉన్నప్పటికీ ఆత్మ మానవ రచయితలతో అనేక విధములుగా కార్యము చేశాడు అని మనము ఒప్పుకోవాలి. బైబిలులోని కొన్ని భాగములు చెప్పి వ్రాయించబడినవిగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఉదాహరణకు యెషయా గ్రంథము 6:9-10 ఏమి చెప్పాలో దేవుడు యెషయాకు తెలియపరిచాడు. మరియు నిర్గమకాండము 31:18 మనము చదువునట్లు దేవుడు స్వయంగా తన హస్తములతో 10 ఆజ్ఞలను వ్రాశాడు అని మోషే చెబుతున్నాడు. అయినను లేఖన గ్రంథములు దేవుడు చేసిన మరియు చెప్పిన విషయములను గూర్చిన నివేదికలై ఉన్నాయని మనము గుర్తించుకోవాలి. అవి ఈ సన్నివేశములను నమోదు చేయుటకు మానవ రచయితలు వ్రాసిన గ్రంథములయ్యున్నవి. కేవలము దేవుని నుండి వచ్చిన పలుకులు మాత్రమే కలిగి ఉన్న గ్రంథము లేఖనములో ఒకటి కూడా లేదు. లేఖనములోని మరికొన్ని భాగములు కాల్పనిక ప్రేరణకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఇవి రచయితలు భూలోక విషయములను పరిగణించిన జ్ఞాన సాహిత్య గ్రంథములు. ఉదాహరణకు సామెతల గ్రంథము 30:25-28 చీమలు, చిన్న కుందేళ్లు, మిడతలు మరియు బల్లి యొక్క అనుదిన జీవితములను గూర్చి మాట్లాడతాయి. వేసవిలో చీమలు ఆహారమును సమకూర్చుకుంటాయి అను జ్ఞానము పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తే మాత్రమే లభిస్తుంది అని ఎవరూ వాదించరు. అయినను లేఖనము 2 విషయములను కనుపరుస్తుంది. 1, లేఖనము యొక్క మానవ రచయితలు ఆత్మ చెప్పిన మాటలను వ్రాయు సహాయకులు మాత్రమే కాదు. మరియు 2, అప్పుడప్పుడు కాల్పనిక ప్రేరణ వలె అనిపించినప్పటికీ కూడా సంగమునకు దేవుని వాక్యమును బయలుపరచుటలో మరియు ఆయన యొక్క ప్రేరేపిత మానవ రచయితల ద్వారా సంగము కొరకు దానిని నమోదు చేయుటలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ అన్యోన్యముగా పాలు పంచుకుంటాడు. పరిశుద్ధాత్మ లేఖనమును ప్రేరేపించిన విధానమును చూశాము కాబట్టి బైబిలులో ఆయన యొక్క ప్రాథమిక సందేశమును గూర్చి ఇప్పుడు మనము మాట్లాడదాము. లేఖనము యొక్క కేంద్ర సందేశమును మనము అనేక విధములుగా వర్ణించవచ్చు. ఒక విధముగా దానిని మనము మానవ సృష్టి, పాపములోనికి పతనము, విమోచన మరియు అంతిమ మహిమపరచబడు చరిత్రగా చూడవచ్చు. లేక దేవుని పట్ల మానవ నమ్మకము మరియు బాధ్యతను గూర్చి మాట్లాడుతూ మరింత క్రమబద్ధమైన పద్ధతిని మనము అనుసరించవచ్చు. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజంలోని 3వ జవాబు చెబుతున్నట్లు, దేవుని గూర్చి మరియు మానవుని నుండి దేవుడు ఆశించు బాధ్యతను గూర్చి మానవుడు ఏమి నమ్మాలో లేఖనములు ప్రధానముగా బోధించుచున్నాయి. లేక బైబిల్ యొక్క కేంద్ర సందేశమును మనము దేవుని కొరకు ప్రేమ మరియు పొరుగువాని కొరకు ప్రేమను గూర్చి యేసు చెప్పిన మాటల దృష్ట్యా క్రోడీకరించవచ్చు. మత్తయి సువార్త 22:37-40 యేసు ఇలా బోధించాడు, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. యేసు ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు అని చెప్పినప్పుడు ఆయన పాత నిబంధన లేఖనములన్నిటినీ సూచించాడు. కాబట్టి మనము పాత నిబంధనను పరిణామముగా క్రొత్త నిబంధనను కూడా 2 గొప్ప ఆజ్ఞలను ఉపయోగించి క్రోడీకరించవచ్చు. అయితే లేఖనములో పరిశుద్ధాత్మ యొక్క ప్రధానమైన సందేశమును గూర్చి మనము మాట్లాడునప్పుడు మన మనస్సులో మరొక విషయము ఉంటుంది. అది ఈ సారాంశములన్నిటినీ కలిగియున్నదై ఉంటుంది. ఈ సారాంశములన్నీ పూర్తిగా నిబంధన ఆధారితమైనవి అను విషయమును ఆధునిక పాఠకులు చూడలేకపోతారు. మరియు ఇది పరిశుద్ధాత్మ సంగమునకు ఇచ్చు అత్యంత ప్రాముఖ్యమైన సందేశమయ్యున్నది. లేఖనము ప్రధానముగా ఒక నిబంధనా పత్రమయ్యున్నది. ఆయనతో మన అనుబంధమును నిర్వచించు మరియు వర్ణించు విధానములలో అది దేవుని ఆయన నిబంధనా ప్రజలకు బయలుపరుస్తుంది. అది మన పట్ల ఆయన కలిగియున్న నిబంధనా దయను నమోదు చేస్తుంది. అది ఆయన మన యొద్ద నుండి ఆశించు మానవ స్వామి భక్తిని వివరిస్తుంది. అది మన అంతిమ రక్షణ లేక శిక్షతో సహా మన విధేయత లేక అవిధేయత యొక్క పరిణామాలను తెలియజేస్తుంది. ఏదో ఒక విధముగా లేఖనములోని ప్రతి వాక్య భాగము మౌలిక నిబంధనా బాధ్యతలను నెరవేర్చుతుంది. ఉదాహరణకు మానవాళి యొక్క సృష్టి, పతనము, విమోచన మరియు మహిమపరచబడుటను గూర్చిన వృత్తాంతమును వేదాంతవేత్తలు చెప్పునప్పుడు వారు దానిని ప్రతి యుగముకు అనుసంధానముగా ఇవ్వబడిన పలు నిబంధన నిర్వహణలను ఉపయోగించి చెబుతారు. కాబట్టి లేఖనం యొక్క సందేశమును మనము ఈ షరతులకు అనుగుణంగా వర్ణిస్తే సాధారణముగా మనము ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే, దావీదు మరియు యేసు యొక్క నిబంధన నిర్వహణలను పరిగణలోనికి తీసుకుంటాము. మరియు ఈ నిర్వహణలలో ప్రతిదీ దేవునితో నిబంధనలో ఉండుట యొక్క అర్థమును మనకు బోధిస్తుంది. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం లేఖన సందేశమును క్రోడీకరించు విధానమును మనము పరిగణించినప్పుడు అది స్వయంగా దేవునితో మరియు ఆయన దయమీద మరియు ఆయన ఆశించు మానవ స్వామిభక్తి మీద అనగా నిబంధన అనుబంధములోని రెండు లక్షణముల మీద దృష్టి పెడుతుంది అని మనము చూస్తాము. మత్తయి సువార్త 22వ అధ్యాయములో యేసు చేసిన విధముగా బైబిల్ సందేశమును మనము క్రోడీకరించుటకు ప్రయత్నించినప్పుడు మనము నిశ్చయముగా దాని యొక్క నిబంధన స్వభావమును గుర్తించకుండా ఉండలేము. దేవుని ప్రేమించమను ఆజ్ఞ ద్వితీయపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనములో ఉన్నది. ఆ అధ్యాయము తన ప్రజలతో దేవుని యొక్క నిబంధన అనుబంధమును గూర్చి ఒక అద్భుతమైన సారాంశమును అందిస్తుంది. మొదటిగా దేవుడు వారితో చేసిన వాగ్దానముల ప్రకారం వారు దేవుని నిబంధనాజనులై ఉన్నారని ఇది ఇజ్రాయేలుకు జ్ఞాపకము చేస్తుంది. రెండవదిగా ఇజ్రాయేలును ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుటలో దేవుడు చూపిన దైవిక దయను అది గుర్తు చేసుకుంటుంది. మూడవదిగా దేవుని నియమములన్నిటినీ నిజాయితీగల మరియు ప్రేమగల హృదయముతో పాటించవలసిన మానవ స్వామిభక్తి యొక్క అవసరతను అది ఉద్ఘాటిస్తుంది. నాలుగవదిగా వారు ఆయన ధర్మశాస్త్రమును పాటించిన ఎడల ఆయన ప్రజలు పొందుకొను గొప్ప ఆశీర్వాదములను మరియు ఆయన మీద తిరుగుబాటు చేసిన ఎడల వారు పొందుకొను ఘోరమైన శాపములను అది వివరిస్తుంది. కాబట్టి మనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనముకు చేరుకున్నప్పుడు దేవుని ప్రేమించుటను గూర్చి ఇవ్వబడిన ఆజ్ఞలో ఈ ఆలోచనలన్నీ భాగమయ్యున్నాయని మనము అర్థము చేసుకోవాలి. మన పూర్ణ మనస్సుతో, ఆత్మతో మరియు హృదయముతో దేవుని ప్రేమింపవలనని మనకు ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు అది మన జీవితములలోని ప్రతి భాగమును ప్రభావితము చేస్తుంది. మరొక మాటలో దీనిని మీ సమస్తముతో దేవుని ప్రేమించుడి అని కూడా అనువదించవచ్చు. మనతో నిబంధన చేసుకునిన దేవుడు నమ్మకముగా ఉండవలసిన సమర్పణను మనకు ఇచ్చాడు మరియు నిబంధనలో భాగముగా మనకు మనతో నిబంధన చేసిన దేవునికి నమ్మకముగా ఉండు బాధ్యత ఇవ్వబడినది. మరొక మాటలో మన మనస్సులతో, మన హృదయములతో మరియు మన ప్రాణములతో దేవుని ప్రేమించుట దేవుని పట్ల మనము చూపు నమ్మకత్వమునకు మరియు దేవునికి మనము చూపు స్వామిభక్తికి ప్రతిస్పందనయ్యున్నది. ప్రభువా, మేము మా సమస్తమును నీ ముందుంచుచున్నాము అని మనము దేవునికి చెబుతాము. మన పొరుగువారిని ప్రేమించమని ఇవ్వబడిన ఆజ్ఞ కూడా ప్రధానముగా నిబంధన ఆధారమయ్యున్నది. యేసు విశేషముగా లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనమును ఇక్కడ ఉపయోగించాడు. ద్వితీయోపదేశకాండము 6వ వచనము వలె లేవియ కాండము 19వ వచనము కూడా దేవుడు మరియు ఇజ్రాయేలు మధ్య నిబంధన అనుబంధమును ఉద్ఘాటిస్తుంది. నేను మీ దేవుడనైన యెహోవాను అను మాట పునరావృతమగుటలో మనము విశేషముగా దీనిని చూస్తాము. ఇజ్రాయేలునకు దేవునిగా ఆయన నిబంధన సమాజమంతటికీ వ్యాప్తి చెందినది. కాబట్టి దేవుని రాజ్యములో మన పొరుగువారిని తోటి పౌరులుగా ప్రేమించుటను యేసు పునరుద్ఘాటించాడు. మనము ఒకరినొకరును దీవించుకొని పగ మరియు ద్వేషము వంటి విషయములను విసర్జించాలి. ఎందుకంటే నిబంధన సమాజం యొక్క ఆధారముగా దేవుడు దీనినే స్థాపించాడు. లేఖన సందేశము అంతా దేవుని నిబంధనతో అనుబంధము కలిగి ఉన్నది మరియు దానిని మనము చరిత్రగా చూసినా లేక క్రమబద్ధ వేదాంత శాస్త్రముగా చూసినా లేక దేవునితో మరియు మానవునితో సహవాసములో నివసించు ఒక ఆచరణాత్మక విషయముగా చూసినా ఇది వాస్తవమయ్యున్నది. లేఖనమంతా దేవునికి మానవునికి మధ్య ఉన్న నిబంధన అనుబంధము మీద ఆధారపడియున్నది. మరియు ప్రేరేపించబడిన లేఖనములో పరిశుద్ధాత్మ వ్యక్తిగతముగాను మరియు సామూహికముగాను దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్న ఈ సమర్పణ సందేశమును మరలా మరలా ఉద్ఘాటించాడు. పరిశుద్ధాత్మ దైవకృత కార్యమైన లేఖనమును ఇప్పటి వరకు ప్రేరణ మరియు నిబంధన సందేశము దృష్ట్యా పరిశీలించాము. కాబట్టి ఇప్పుడు ఉద్దేశ్యమును చూద్దాము. లేఖనము నిబంధన సంబంధమైనది అనున్నది పరిశుద్ధాత్మ యొక్క కేంద్ర సందేశము అయ్యున్నది అని చూశాము. కాబట్టి ఇప్పుడు లేఖనము యొక్క ముఖ్య ఉద్దేశ్యము కూడా నిబంధన సంబంధమైనది అని గుర్తుంచుకోవాలి. లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినది కాబట్టి మానవ రచయితల ఉద్దేశ్యములు కూడా ఎల్లప్పుడూ ఆత్మతో సమ్మతించినవి అని మనస్సులో ఉంచుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దీనిని గూర్చి సూటిగా ప్రస్తావించబడిన స్థలములను చూస్తూ ఈ ఐక్య ఉద్దేశ్యము నిబంధన అనుసారమైనది అని మనము నిర్ధారించవచ్చు. ఆత్మ ఆయన నిబంధన ఉద్దేశ్యములను బయలుపరిచిన 4 విధానములను మనము చూద్దాము. మొదటిగా దాని యొక్క రచయితలు మరియు వాస్తవిక శ్రోతలు దేవుని నిబంధన సమాజంలో సభ్యులయ్యున్నారు అని లేఖనము గుర్తిస్తుంది. దేవుని నిబంధన రాయబారులుగా పనిచేసిన అపోస్తులు మరియు ప్రవక్తలు క్రొత్త నిబంధనను వ్రాశారు. దేవుని ప్రజలను ఆయన నిబంధనకు బాధ్యులుగా చేయుట దాని పని అయ్యున్నది. అంతేగాక అనేక క్రొత్త నిబంధన పత్రికలు మరియు ప్రకటన గ్రంథము కొన్ని ప్రాంతములలో ఉన్న వాటి యొక్క శ్రోతలను సంఘములు అని పిలుస్తాయి. హెబ్రీ పత్రిక దాని యొక్క శ్రోతలను గూర్చి తెలియపరచదు కాబట్టి అది ఒక మినహాయింపు అయ్యున్నది. అయితే అది కూడా సంఘమునకు వ్రాయబడినది అని సూచించుటకు దాని చివరి భాగములో కూడా అభివాదములు ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక దాని యొక్క శ్రోతలను విశేషముగా గుర్తించదుగాని శ్రోతలు క్రైస్తవులయ్యున్నారని మాత్రం చాలా స్పష్టముగా సూచిస్తుంది. మొదటి మరియు రెండవ తిమోతి, తీతు, రెండవ మరియు మూడవ యోహాను పత్రికలు విశేషముగా వ్యక్తుల కొరకు వ్రాయబడినవి. అయితే అవి కూడా విస్తృతమైన సంఘము కొరకు వ్రాయబడినట్లు, వాటి రచయితలు ఉద్దేశించినట్లు వాటిలో ఆధారములు ఉన్నాయి. మరియు క్రొత్త నిబంధనలో వాటిని చేర్చుట ఈ విషయమును రుజువు చేస్తుంది. థియోఫిలాను వాటి యొక్క ప్రాథమిక గ్రహీతగా తెలుపు లూకా మరియు అపోస్తలుల కార్యములలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. స్వయంగా సువార్త యొక్క సాహిత్యము మరియు గ్రంథములన్నిటిలో ఇవ్వబడిన ఆజ్ఞలు మత్తయి, మార్కు మరియు యోహాను యొక్క వాస్తవిక శ్రోతలు సంఘము అయ్యున్నది అని వాదిస్తాయి. అవును, పాత నిబంధనలో కూడా దాని యొక్క నిబంధన శ్రోతలను గుర్తించు అనేక కథనములు ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు తమ శ్రోతలను విశేషముగా యూదా లేక ఇజ్రాయేలుగా గుర్తించారు. మరియు అన్యదేశములతో మాట్లాడిన ప్రవక్తలు కూడా, అనగా అబద్య, యోన మరియు నహూము వంటి వారు కూడా తమ గ్రంథములను దేవుని నిబంధనాజనులకు వ్రాశారు. పాత నిబంధన దేవుని ప్రజల కొరకు వ్రాయబడినది అని రోమాపత్రిక 9:4 మరియు అనేక ఇతర క్రొత్త నిబంధన వాక్యభాగములు వాదిస్తాయి. పాత నిబంధన శ్రోతలు దేవుని నిబంధన సమాజమయ్యున్నారు అనుటకు అనేక ఇతర సూచనలు కూడా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 4:8 మోషే పలికిన మాటలను పరిగణించండి. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? ధర్మశాస్త్రమును కలిగి ఉండుట ఇజ్రాయేలును ఇతర దేశముల నుండి వ్యత్యాసపరచింది అని మోషే సెలవిచ్చాడు. వారు మాత్రమే దేవుని నిబంధన ప్రజలు కాబట్టి వారు మాత్రమే దేవుని ధర్మశాస్త్రమును పొందుకున్నారు. నిర్గమకాండము 24:1-12 మనము ఇదే ఆలోచనను కనుగొంటాము. అక్కడ 10 ఆజ్ఞలు మరియు నిబంధన గ్రంథము దేవునితో ఇజ్రాయేలు యొక్క నిబంధన అనుబంధమునకు ప్రత్యేకించబడినవిగా ఉన్నాయి అని మోషే చెప్పాడు. నిబంధన శ్రోతలు 2వ రాజుల గ్రంథము 22-23 కూడా స్పష్టముగా కనిపిస్తారు. అక్కడ యూదారాజైన యోషియా దేవునితో ఇజ్రాయేలు యొక్క నిబంధనను నూతనపరిచాడు. ఈ అధ్యాయములలో హిల్కియా ప్రవక్త దేవాలయములో ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొన్నాడు. ఇది ద్వితీయోపదేశకాండము అయ్యున్నది అని అనేక మంది పండితులు నమ్ముతారు. స్పష్టముగా అది అనేక సంవత్సరముల పాటు మరుగున పెట్టబడి నిర్లక్ష్యము చేయబడింది. అతడు ఆ గ్రంథమును చదివినప్పుడు అతడు దానిలోని నిబంధన అంతర్భావములను గ్రహించి దానిని యోషియా రాజు వద్దకు పంపాడు. మరియు యోషియా ఆ గ్రంథమును చదివినప్పుడు అతడు ఆ గ్రంథమును ఇజ్రాయేలు సమాజము మధ్య, అనగా పాత నిబంధన సంఘము మధ్య చదువుతూ స్పందించాడు. దానిని నిబంధన గ్రంథము అని పిలుచుట ద్వారా అతడు దాని యొక్క నిబంధన ఉద్దేశమును ఉద్ఘాటించాడు. మరియు అతడు, అతని ప్రజలు దానిలోని నియమములను పాటించున్నట్లు అతడు పునఃసమర్పణ చేసుకున్నాడు. 2వ రాజుల గ్రంథము 2:2-3 ఈ కథనము వినండి. యోషియా వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు యెహోవా మార్గములయందు నడచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. లేఖనములో ఆత్మ యొక్క నిబంధన ఉద్దేశ్యమును కనుపరచు 2వ రకమైన లేఖన భాగములు దేవుని దైవిక దయను చూపుటకు వ్రాయబడిన వాక్యభాగములయ్యున్నవి. మనము ఇంతకుముందు చెప్పినట్లు దేవుని నిబంధనలో 3 మౌలికమైన విషయములు ఉన్నాయి. దేవుని దైవికమైన దయ, ఆయన ఆశించు మానవ స్వామిభక్తి, విధేయత మరియు అవిధేయతకు కలుగు పరిణామాలు. వీటిలో ఒకదానిని బైబిల్ రచయిత తన ఉద్దేశ్యముగా ప్రస్తావించినప్పుడు అతడు తన ప్రజలతో దేవుడు చేసిన నిబంధనను వివరించగోరాడు. నిర్ధారించగోరాడు లేక ఉద్ఘాటించగోరాడు. 102వ కీర్తన 17-18 వచనములు దేవుని దైవికమైన దయను గూర్చి మాట్లాడు విధానమును వినండి. యెహోవా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడునప్పుడు ఇక్కడ మాట్లాడే వ్యక్తి సహాయము కొరకు వెదుకుచున్నాడు అని, మరియు అతడు కనికరము దయ మరియు విమోచన కొరకు దేవుని వైపు చూచాడు అని 102వ కీర్తన యొక్క నేపథ్యము సూచిస్తుంది. అతడు లోకము మీద గొప్ప చక్రవర్తిగా దేవుని గుర్తించి తన అవసరతలను తీర్చమని దేవుని అడిగాడు. భవిష్యత్తరములు కూడా దేవుని దయను చూచి ఆయనను స్తుతించున్నట్లు దేవుడు తనను విమోచించిన విధానమును భవిష్యత్తరముల వారికి చెప్పుట ఈ కీర్తన యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. మరియు దేవుని దయను గుర్తించుట కొరకు ఇవ్వబడిన ఈ పిలుపు నిబంధనాత్మకమైనది. లూకాసువార్త యొక్క పరిచయ భాగమైన 1:3-4 వచనాలలో కూడా మనము దేవుని దయను చూస్తాము. అక్కడ లూకా ఇలా వ్రాశాడు, గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. దేవుడు తన కుమారుని నరవతారిగా మన పక్షమున ప్రాయశ్చిత్త మరణమును అనుభవించుటకు, మనము జీవించున్నట్లు మరణములో నుండి తిరిగిలేచుటకు, మరియు మన మెస్సీయగా లేక క్రీస్తుగా పరలోకమునకు ఆరోహణమగుటకు పంపాడు అనున్నది లూకాసువార్త యొక్క కేంద్ర సందేశమై ఉన్నది. దీనికంటే ఉన్నతమైన మేలు మరియు దయా లేదు. కాబట్టి ఈ సత్యములను తెలుసుకున్నటలో థియోఫిలాకు సహాయము చేయుటకు లూకా వ్రాసినప్పుడు కొంతవరకైనా దేవుని దయను గూర్చి తెలియపరచుట అతని ఉద్దేశ్యమై ఉండెను. మరియు దీనిలో ఈ పుస్తకము కొరకు ఆత్మ యొక్క నిబంధన ఉద్దేశ్యమును మనము చూడవచ్చు. దీనిని పోలిన మరియు సూటైన విధానములో యోహాను సువార్త 20:30-31 వచనములలో క్రీస్తును తన సువార్త యొక్క ఉద్దేశ్యముగా ఉంచి అపోస్తలుడైన యోహాను కూడా దేవుని దయను ప్రస్తావించాడు. అతడు ఇలా వ్రాశాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును అవి వ్రాయబడెను. తనకు ఎంతో విలువైన ఒక సేవకుని బాగుచేయమని ఒక శతాధిపతి యేసును అడిగిన విషయమును మనము లూకాసువార్త 7వ అధ్యాయములో చదువుతాము. మరియు యేసు ఒక మాట పలుకగా ఆ సేవకుడు బాగుపడ్డాడు. అది జరిగిన వెంటనే నాయేను గ్రామము వద్ద యేసు ఒక సమాధి ఊరేగింపుకు ఎదురు వెళ్ళుటను గూర్చి మనము చదువుతాము. అక్కడ తన కుమారుని యొక్క మరణమును బట్టి ఒక విధవరాలు బహుగా విలపించుటను ఆయన చూశాడు. మరొకసారి ఒక్క మాట పలికి యేసు ఆ యవ్వనుని మరణములో నుండి లేపాడు. కాబట్టి ఇది యేసు ఎవరో చూపుతుంది. కానీ దేవుని రాజ్యము పునరుద్ధరణకు సంబంధించినది అని కూడా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు తెలియజేస్తాయి. ఈ సేవకుడు మరియు విధవరాలి కుమారుడు తమ కుటుంబములలోనికి పునరుద్ధరించబడ్డారు. స్వరూపములుగా వారు బాధ్యతలోనికి పునరుద్ధరించబడ్డారు. వారు తిరిగి తమ పనులలోనికి తిరిగి వెళ్ళగలిగారు. వారు దేవాలయమునకు తిరిగి వెళ్ళి దేవుని ఆరాధించగలిగారు. వారు మరొకసారి తమ సమాజములో తమ వంతు తోడ్పాటుని ఇవ్వగలిగారు. కాబట్టి యేసు చేసిన ఆశ్చర్యకార్యములు యేసు ఎవరో అని మాత్రమే చూపుటలేదు గాని ఆయన గొప్ప కృపను మరియు దయను, పునరుద్ధరించు దయను కూడా చూపుచున్నాయి. యేసు చేసిన ఆశ్చర్యకార్యములు దేవుని దయకు ఉదాహరణలై ఉన్నాయి. ఆయన రోగులను మరియు కుంటివారిని బాగుచేశాడు. ఆయన ఆకలి గొనిన వారికి ఆహారమునిచ్చాడు. ఆయన దయ్యములను పట్టిన వారిని బాగుచేశాడు. ఆయన మృతులను లేపాడు. క్లుప్తముగా దేవుని భూలోకరాజ్య ఆశీర్వాదముల ముందు రుచిని ఆయన ప్రజలకు ఇచ్చాడు. ఆ దయాకార్యములకు ప్రజలు యోగ్యులు కారు మరియు అనర్హులు. మరియు అనేక సందర్భములలో వాటిని పొందుకునిన వారు వాటి కొరకు అడుగనే లేదు. అవి స్వచ్ఛముగా దేవుని దయ, మంచితనము మరియు కనికరములో నుండి ప్రవహించాయి. ఆయన కుమారుని ద్వారా కలుగు రక్షణలోనికి మనము ఆకర్షించబడినట్లు దేవుని దయను చూపుట యోహాను యొక్క ఉద్దేశ్యమై ఉండినది. లేఖనమంతా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిను అని మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ వాక్యభాగము ఆత్మ యొక్క నిబంధన ఉద్దేశ్యముకు ఏ విధముగా మద్దతునిస్తుందో చూచుట అంత కష్టము అనిపించదు అని మనము జ్ఞాపకముంచుకోవాలి. ఆత్మ యొక్క నిబంధన ఉద్దేశ్యమును కనుపరుచు 3వ రకమైన వాక్యభాగము మానవ స్వామిభక్తి మీద దృష్టి పెడుతుంది. అనేకసార్లు వ్రాయట కొరకు బైబిల్ రచయితలు తమ ఉద్దేశ్యములను వ్యక్తపరిచినప్పుడు వారు మానవ స్వామిభక్తిని ప్రస్తావిస్తారు. వారు తమ పాఠకులకు చరిత్రను గూర్చి తెలియజేయుటకు లేక వారి జ్ఞానమును మరియు ఆనందమును పెంపొందించుటకు వ్రాయలేదు. ఆత్మప్రేరణ ద్వారా తమ పాఠకులు దేవునికి విధేయులు కావాలని పురికొల్పుటకు వారు వ్రాశారు. రోమాపత్రిక 5:5 పౌలు వ్రాసినట్లుగా, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మరియు 2 తిమోతి 3:16 అతడు చెప్పినట్లు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. మనము నమ్మకముగా ఎలా ఉండాలో, దేవుని అర్హతలకు అనుగుణంగా ఎలా జీవించాలో బైబిలులో ఉన్న ప్రతి వాక్య భాగము మనకు బోధిస్తుంది. మరొక మాటలో, మానవ స్వామిభక్తి కొరకు మనము కలిగి ఉన్న నిబంధన బాధ్యతను ప్రతి వాక్యభాగము మనకు బోధిస్తుంది. ఈ ఆలోచన 2 కొరింథీయులు 9:29 కూడా చాలా స్పష్టముగా కనబడుతుంది. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. 1 యోహాను 2:1 ఈ మాటలలో కూడా దానిని మనము చూస్తాము. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. కొన్ని చోట్ల హెచ్చరికలు చాలా విశేషముగా ఇవ్వబడినవి. ఉదాహరణకు, భవిష్యత్ దేవాలయము దేవుడిచ్చు విశేషతలను అనుసరించి నిర్మించబడుతుంది అను నిశ్చయతనిచ్చు ఉద్దేశము కొరకు ఎహెజ్కేలు గ్రంథము 43:11 వ్రాయబడినది. మరియు 1 కొరింథీ 5:11 క్రీస్తును నమ్ముచున్నాము అని చెప్పుకొనుచు అనైతికముగా జీవించువారితో కొరింథులోని క్రైస్తవులు సంబంధములు పెట్టుకొనకుండా ఉండుటకు పౌలు వ్రాశాడు. ఇప్పుడు దేవుడు ఆయన సంఘము నుండి ఆశించు మానవ స్వామిభక్తి కేవలము బాహ్య విధేయత మాత్రమే కాదు అని మనము ఉద్ఘాటించాలి. లేఖనమందంతటా నిజమైన నిబంధన నమ్మకత్వము నిజాయితీ గలది మరియు హృదయపూర్వకమైనది అని మరియు దేవుని ప్రేమ ద్వారా పురికొల్పబడుతుంది అని ఆత్మస్పష్టము చేశాడు. 2 కొరింథీయులు 6:1-6 ఉన్న మాటలను పరిగణించండి. మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు విధులు ఇవే, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఈ వాక్యభాగములో మత్తయి సువార్త 22:37 యేసు ఉపదేశించిన వచనము, అనగా ఆయన ముఖ్యమైన ఆజ్ఞ అని పిలిచినది ఉన్నది. మరియు ధర్మశాస్త్రము మన హృదయముల మీద వ్రాయబడాలి అను ఆలోచనతో ఇది ముగుస్తుంది. ప్రేమగల దేవుడు అనునది కేవలము ఒక భావన మాత్రమే కాదు, మరియు ఒక విధేయత విషయము మాత్రమే కాదు. దానిలో రెండూ ఉన్నాయి. అది దేవుని పట్ల నమ్మకత్వము మరియు స్వామిభక్తి అయ్యున్నది, మరియు ఆయన ఆజ్ఞలకు హృదయపూర్వక విధేయతలో వ్యక్తపరచబడినది. 2 కొరింథీయులు 11:13 మరియు 30:1-6 మరియు యెహోషువ గ్రంథము 22:5 వంటి చోట్ల ప్రేమను గూర్చిన ఇలాంటి వివరణనే మనము కనుగొంటాము. యోహాను సువార్త 14:15 యేసు చెప్పిన మాటలు వినండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఈ ప్రేరేపిత మానవ రచయితల ద్వారా పరిశుద్ధాత్మ సంఘముతో మాట్లాడుచుండగా దేవుని కొరకు ప్రేమ అను ఆజ్ఞను మాత్రమే మనము పాటించాలని ఆయన ఎన్నడూ ఉద్దేశించలేదు. బదులుగా దేవుని ఎడల ప్రేమను వ్యక్తపరచుటకు కొనసాగింపుగా ప్రతి నిబంధన అవసరతను మనము అర్థము చేసుకోవాలని ఆయన ఆశించాడు. మనము ఆయనకు ఎందుకు విధేయత చూపుతున్నామో దేవుడు నిశ్చయముగా గమనిస్తాడు. మరియు మనము ఆయనను ప్రేమించుచున్నందువలన మనము ఆయనకు విధేయత చూపాలని ఆయన నిజముగా ఆశించుచున్నాడు. ఒక వ్యక్తి ఇతరులకు విధేయత చూపుటకు కొన్ని కారణాలు మాత్రమే ఉంటాయి. వాటిలో ఒకటి శిక్షించబడతాము అను భయం, అనగా అవిధేయత వలన కలుగు పర్యవసానములను మనము అనుభవించుటకు ఆశించము. మరొక కారణం ఏమిటంటే, మనము విధేయత చూపిన ఎడల మనము ఏదో ఒకటి సాధిస్తాము అనే, ఎంతో కొంత సంపాదించుకుంటాము అనే ఆలోచన. అయినను మనం ఏ స్థాయిలో కూడా మరి ముఖ్యముగా మన రక్షణ విషయములో మనము సంపాదించుకున్నాము అను భావన మనము కలిగి ఉండాలని దేవుడు ఆశించడు. కాబట్టి ఇది మనలను ప్రేమించుటకు పురికొల్పుతుంది మరియు ప్రేమతో ఆయనకు విధేయులగునట్లు చేస్తుంది. యేసు ఈ విషయమును స్పష్టము చేశాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమించుచున్నారు కాబట్టి నాకు విధేయులు కావాలని నేను కోరుచున్నాను అని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే మీరు ప్రేమతో విధేయత చూపినప్పుడు మీరు మీ గురించి మాత్రమే ఆలోచన చేయరు. భయముతో విధేయత చూపుట స్వార్థమవుతుంది. లాభము సంపాదించుకునుటకు విధేయత చూపుట స్వార్థమవుతుంది. ప్రేమతో విధేయత చూపుట నేను ప్రేమించువానిని గూర్చినదై ఉంటుంది, నా ప్రేమకుని గూర్చినదై ఉంటుంది, నేను విధేయత చూపు వ్యక్తిని లేక నేను సేవించు వ్యక్తిని గౌరవించుట అయ్యుంటుంది. కాబట్టి ప్రేమతో మనము దేవునికి విధేయత చూపినప్పుడు అది నిజముగా మన మీద నుండి దృష్టిని మళ్లించి ఆయన మీదికి, ఆయన మంచితనము మరియు ఆయన గొప్పతనము మీదికి దృష్టిని మళ్లిస్తుంది. మనము ప్రస్తావించబోవు లేఖనములో ఆత్మ యొక్క నిబంధన ఉద్దేశమును కనుపరచు 4వ మరియు చివరి రకమైన వాక్యభాగము నిబంధన పరిణామాలను ఉద్ఘాటిస్తుంది. మీకు జ్ఞాపకముంటే దేవునితో నిబంధనలో ఉండుట యొక్క పరిణామాలలో విధేయత కొరకు ఆశీర్వాదములు మరియు అవిధేయత కొరకు శాపములు భాగమై ఉన్నాయి. నమ్మకమైన విధేయత ద్వారా దేవుని ఆశీర్వాదములను వెదకమని సంఘమును ప్రోత్సహించుట ద్వారా అనేక లేఖన భాగములు ఆత్మ యొక్క నిబంధన ఉద్దేశమును కనుపరుస్తాయి. ఉదాహరణకు దేవుని ప్రజలు విధేయత చూపుట ద్వారా ఆయన ఆశీర్వాదములను వెదకు ఉద్దేశ్యముతో దేవుని ఆజ్ఞలు ఇవ్వబడినవని ద్వితీయోపదేశకాండము 6:1-4 వంటి వాక్యభాగాలు బోధిస్తాయి. ఐశ్వర్యము మరియు సఫలతలోనికి నడుపు విధేయతను కలిగించుటకు ధర్మశాస్త్ర గ్రంథము వ్రాయబడినది అని యెహోషువా గ్రంథము 1:8 సెలవిస్తుంది. మోషే ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశములో ఆయన ఆశీర్వాదములలో ఐశ్వర్యమును పొందు విధానమును మరియు నిత్యముండు దావీదు వంశము యొక్క ఆశీర్వాదమును ఉత్పత్తి చేయు విధానమును బోధించుట భాగమయ్యున్నదని 1 రాజుల గ్రంథము 2:3-4 బోధిస్తున్నాయి. మరియు రోమాపత్రిక 15:4 క్రొత్త నిబంధనను గూర్చి పౌలు ఏమి వ్రాశాడో వినండి. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇదే విధముగా యోహాను సువార్త 20:31 ప్రజలను యేసు ద్వారా నిత్య జీవము అను దేవుని యొక్క నిబంధన ఆశీర్వాదములోనికి నడిపించుటకు తాను సువార్తను వ్రాశాను అని యోహాను తెలిపాడు. మరియు 1 యోహాను పత్రిక 5:13 విశ్వాసులు తమ నిత్య జీవమును గూర్చి నిశ్చయతను పొందుకొనుటకు తాను వ్రాశానని అతడు చెప్పాడు. దేవుని శాపములను గూర్చి హెచ్చరించుటకు లేఖనము కలిగి ఉన్న ఉద్దేశమును కూడా అది సూచిస్తుంది. ద్వితీయోపదేశకాండములో వ్రాయబడి ఉన్న మాటలకు దేవుని ప్రజలు విధేయత చూపకపోతే వారు ఆయన శాపములను అనుభవిస్తారు అని ద్వితీయోపదేశకాండము 28:58 బోధిస్తుంది. వారు ఆయన ఉగ్రతను తప్పించుకొనున్నట్లు దేవుని ప్రజలలో పశ్చాత్తాపమును కలిగించుటకు యిర్మీయా యొక్క ప్రవచన గ్రంథము వ్రాయబడినది అని 36:6-7 సూచిస్తున్నాయి. మరియు 1 కొరింథీ పత్రిక 10:11-12 పౌలు మరొకసారి పాత నిబంధన యొక్క ఉద్దేశ్యమును గూర్చి వ్యాఖ్యానిస్తూ భవిష్యత్ తరముల వారు అవే తీర్పులను తప్పించుకునుటకుగాను దేవుని యొక్క ప్రాచీన ప్రజలు ఎదుర్కొనిన సమస్యలు హెచ్చరికలుగా వ్రాయబడినవి అని తెలిపాడు. మనము చూసినట్లుగా లేఖనము నిబంధన అనుసారమైనదిగా ఉన్నది. పరిశుద్ధాత్మ ఆయన నిబంధన సందేశమును నిబంధనాజనులకు ఇచ్చుటకు ఆయన యొక్క ప్రతినిధులను ప్రేరేపించుట ద్వారా అది ఇవ్వబడినదై ఉన్నది. మరియు ఆ సందేశమునకు మనము నమ్మకముగా ఉంటే మనము ఆయన ఆశీర్వాదములను నిత్యము వరకు అనుభవిస్తాము. ఆయన నిబంధన కృప మరియు లేఖనమును అనుగ్రహించుట దృష్ట్యా సంఘములో పరిశుద్ధాత్మ యొక్క దైవకృత కార్యమును మనము చూశాము. కాబట్టి మన చివరి ప్రధానమైన అంశమును గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అది తన నిబంధన సమాజమునకు ఆయన అనుగ్రహించు ఆత్మీయ వరములు. ఆత్మవరములను గూర్చి లేక ఆత్మయిచ్చు వరములను గూర్చి క్రమబద్ధ వేదాంత శాస్త్రములో మనము మాట్లాడునప్పుడు మన మనస్సులో ఈ విషయములు ఉంటాయి. ముఖ్యముగా సంఘమునకు ప్రయోజనమును చేకూర్చుటకు మానవుల యొక్క సామర్థ్యములను కలిగించు లేక బలపరచు పరిశుద్ధాత్మ శక్తి యొక్క వ్యక్తీకరణములు. కొన్ని ఆత్మీయ వరములు స్వాభావిక సామర్థ్యములను మరియు తలాంతులను పోలి ఉంటాయి. కాబట్టి అవి ఎవరికి ఉన్నాయో మరియు ఎవరికి లేవో ఎల్లప్పుడూ స్పష్టము కాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి స్వాభావికముగా మంచి బోధకుడు కావచ్చు, కాని మరొక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మంచిగా బోధించవచ్చు. ఇతర వరములు అద్భుతమైన రీతిలో ఉంటాయి. వీటిని అసాధారణమైన రీతులలో మాత్రమే వర్ణించవచ్చు. కాబట్టి ఇవి స్వాభావిక సామర్థ్యములుగాక ఆత్మీయ వరములు అని స్పష్టమవుతుంది. అయితే అన్ని సందర్భములలో ఆత్మవరము ద్వారా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితములో నుండి బలమైన దైవకృత కార్యమును సాధిస్తాడు. ఆత్మీయ వరములను గూర్చిన మన చర్చ మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మనము వాటి యొక్క ఉద్దేశ్యమును నిర్వచించుదాము. రెండవదిగా లేఖనములో మనము వాటి యొక్క చరిత్రను సమీక్షిద్దాము. మూడవదిగా వాటి యొక్క వర్తమాన ఉపయోగమునకు కొన్ని ఇవాంజలికల్ పద్ధతులను విశదీకరిద్దాము. ముందుగా వాటి యొక్క ఉద్దేశ్యమును చూద్దాము. కొంత సమయం క్రితం మనము ఆత్మీయ వరములను నిర్వచించినప్పుడు అవి ముఖ్యముగా సంఘం యొక్క ప్రయోజనము కొరకు మానవుల సామర్థ్యములను ఉత్పత్తి చేస్తాయి లేక బలపరుస్తాయి అని మనము చెప్పాము. ఇది ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసము అయ్యున్నది. ఆత్మీయ వరములు ప్రధానముగా దేవునితో ఒక వ్యక్తి యొక్క అనుబంధమును బలపరుచుటకు ఇవ్వబడలేదు. ఆత్మ మన ద్వారా కార్యము చేయుచున్నప్పుడు మనకు వ్యక్తిగతముగా కూడా ప్రయోజనకరముగా ఉంటుంది అన్నమాట వాస్తవమే. కాని ఒక వరము సంఘమునకు ప్రయోజనకరముగా లేని ఎడల అది అయితే దుర్వినియోగం చేయబడుతుంది, లేకపోతే అసలు అది ఆత్మీయ వరమే కాదు. వాస్తవానికి లేఖనములో ఆత్మవరములను గూర్చి ఒక వివరణాత్మకమైన బోధనను పొందు 1 కొరింథీ పత్రిక 12 నుండి 14 అధ్యాయములలో ఇది పౌలు ప్రస్తావించిన ముఖ్యమైన బిందువులలో ఒకటై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయము 1-7 వచనాలలో పౌలు ఏమి వ్రాశాడో ఒకసారి చూద్దాము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. కృపావరములు నానావిధములుగా ఉన్నవిగాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. పౌలు వరములను, పరిచర్యలను మరియు కార్యములను సమానముగా చెప్పాడు. ఎందుకంటే ఆత్మీయ వరములు సంఘ పరిచర్య కొరకు దేవుడు మన ద్వారా చేయు కార్యములై ఉన్నవి. అవి అందరి ప్రయోజనము కొరకు అనగా సంఘము యొక్క ప్రయోజనము కొరకు ఇవ్వబడినవి. 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయము 8-31 వచనాలలో పౌలు ఆత్మీయ వరముల యొక్క ఉద్దేశ్యమును మరింత వివరముగా తెలియపరచాడు. అతడు మానవ శరీరము యొక్క రూపకమును పరిచయము చేసి ప్రతి శరీర భాగము ఇతర భాగముల మీద ఆధారపడి ప్రయోజనమును పొందుతుంది అని వివరించాడు. ఇదే విధముగా సంఘములోని సభ్యులు కూడా ఒకే శరీరమై ఉన్నారు. కాబట్టి మనము ఒకరికొకరి వరముల నుండి ప్రయోజనము పొందుతాము. ప్రతి వ్యక్తికి ఏ వరములను ఇవ్వాలో ఆత్మ నిర్ణయిస్తాడు అని కూడా పౌలు తెలిపాడు. మానవ శరీరములోని ప్రతి భాగము ఒకే విధముగా ఎలాలేదో అలాగే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే వరము ఇవ్వబడదు. కాబట్టి మంచి వరములు గలవారు గనులు అని, లేక వరములు లేనివారు అల్పులు అని ఏ ఒక్కరూ తలంచరాదు. వరములు అన్నీ సంఘమును కట్టు ఉద్దేశ్యముతో ఇవ్వబడినవి. వాస్తవానికి 26 వచనములో సంఘ శరీరములోని కొన్ని భాగములు ఒకదాని మీద ఒకటి ఎంత ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అంటే, ఒక భాగము బాధను అనుభవించినప్పుడు ప్రతి భాగము బాధపడుతుంది, మరియు ఒక భాగము గణపరచబడినప్పుడు ప్రతి భాగము ఆనందిస్తుంది. తరువాత 13 అధ్యాయము 1-13 వచనాలలో వరములు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న ప్రేమ కొరకు ఉపయోగించని ఎడల అవి నిష్ప్రయోజనము అని అతడు బోధించాడు. అవి సంఘమును నిర్మించు వాటి ఉద్దేశ్యమును సాధించవు, మరియు వాటిని ఉపయోగించుచున్న వ్యక్తికి కూడా లాభమును చేకూర్చవు. మనకు తెలిసిన విధముగా మరియు కొరింథీయులకు తాను వ్రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన విధముగా ఆత్మీయ వరములను సరియైన రీతిలో ఉపయోగించుట, ఆత్మీయ వరములు క్రీస్తు శరీరమునకు అనగా సంఘమును కట్టుటకు ఇవ్వబడినవి అని గ్రహించుట అయ్యున్నది. మరియు 1 కొరింథీ పత్రిక 13 అధ్యాయములో పౌలు స్వయంగా, నేను మీకు ఉత్తమమైన మార్గమును చూపుతాను, అది ప్రేమ అని చెబుతున్నాడు. ఆ తరువాత అతడు ఇలా వివరిస్తూ కొనసాగాడు, ప్రేమ లేకుండా మీరు ఏమీ చేయలేరు. వరములు నిష్ప్రయోజనమవుతాయి. కాబట్టి దీని అర్థం ఏమిటంటే, ప్రేమ ఆత్మీయ వరములన్నిటినీ ఐక్యముగా ఉంచు ఒక ప్రాముఖ్యమైన విషయముగా ఉన్నది. ఎందుకంటే ప్రేమ వారిని ఐక్యపరిచినప్పుడు క్రీస్తు శరీరము ఆత్మీయ వరముల మీద నిర్మించబడగలుగుతుంది. ఇప్పుడు పౌలు ప్రవచనము వంటి సంఘమును కట్టుటకు ఉద్దేశించిన వరములు మరియు వ్యక్తిగత ప్రార్థనా భాషగా ఉపయోగించు, భాషల వంటి వ్యక్తిగతముగా ఉపయోగించి వరముల మధ్య వ్యత్యాసము చూపాడని కొన్నిసార్లు ప్రజలు ఆలోచన చేస్తుంటారు. 1 కొరింథీ పత్రిక 14 అధ్యాయము 12 వచనములో అతడు ఈ విధముగా చెప్పాడు, మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. ఆరంభములో కొన్ని వరములు సంగమును కట్టుట కొరకు ఉద్దేశించబడలేదు గాని వాటిని పొందుకొని వ్యక్తిని కట్టుట కొరకు మాత్రమే ఇవ్వబడినవి అని పౌలు మాటలు సూచించుచున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ వచనము యొక్క విస్తృతమైన నేపథ్యములో వ్యక్తిగత అనువర్తనముల కొరకు ఇవ్వబడిన వరములను కూడా సంఘం యొక్క ప్రయోజనము కొరకు బహిరంగముగా ఉపయోగించాలని పౌలు ఉద్దేశించాడు. ఉదాహరణకు మొదటి కొరింథీ పత్రిక 14:22 అవిశ్వాసులకు సూచకముగా సంఘములో భాషలను ఉపయోగించవచ్చు అని అతడు చెప్పాడు. మరియు 27:28 సంఘసభ జరుగు సమయములో ఎవరైనా భాషలను మాట్లాడితే సంఘ ప్రయోజనము కొరకు ఆ భాషను అనువదించాలి అని కూడా అతడు చెప్పాడు. ఇప్పుడు విభిన్నమైన వేదాంత శాస్త్ర సంప్రదాయములు ప్రవచనమును, భాషలను మరియు ఇతర వరములను విభిన్నమైన రీతులలో అర్థము చేసుకుంటాయి. అయితే ఆత్మీయ వరములన్నిటి యొక్క ప్రాథమిక ఉద్దేశ్యము సంఘమును కట్టుట అని మాత్రం మనమంతా ఒప్పుకోవాలి. ఆత్మీయ వరముల యొక్క ఉద్దేశ్యమును మనము నిర్వచించాము కాబట్టి లేఖనములో వాటి యొక్క చరిత్రను ఇప్పుడు మనము చూద్దాము. ఆత్మీయ వరములు మొదటిగా పాత నిబంధన దినములలో ప్రత్యక్షమయ్యాయి. యోసేపు కలలను అనువదించుటలో ఆత్మ అతనికి సహాయము చేశాడు అని ఆదికాండము 41 సూచిస్తుంది. దానియేలు గ్రంథము 4 దానియేలును గూర్చి ఇదే విషయమును చెబుతుంది. మరియు అవును, పాత నిబంధన దేవుడు నియమించిన మరియు ఆయన ప్రజలతో మాట్లాడుటకు బలపరచబడిన ప్రవక్తలను గూర్చి ప్రస్తావిస్తుంది. పాత నిబంధన పాత్రలు కూడా కుష్ఠవ్యాధిని బాగుచేయుట మరియు మృతులను లేపుట వంటి ఆశ్చర్యకార్యములను మరియు స్వస్థతలను చేయుటను మనము చూస్తాము. మరియు అన్ని సందర్భములలో పాత నిబంధన ఆత్మను ప్రస్తావించదుగాని ఇవి ఆత్మీయ వరములయ్యున్నవి అని క్రొత్త నిబంధన స్పష్టము చేస్తుంది. ప్రవచనము, స్వస్థతలు మరియు ఆశ్చర్యకార్యములు అన్నీ ఆత్మీయ వరములు అయ్యున్నవి అని రోమాపత్రిక 12:6 మరియు మొదటి కొరింథీ పత్రిక 12:28 వంటి వాక్య భాగములు బయలుపరుస్తాయి. అంతేగాక పరిశుద్ధాత్మ కళాకారులకు అసాధారణమైన తలాంతులను మరియు సామర్థ్యములను అనుగ్రహించగా వారు మందిరమును నిర్మించారు అని మరియు ఆయన కళాకారులకు బోధించాడు కూడా అని నిర్గమకాండములో అనేక చోట్ల ప్రస్తావించబడింది. వాస్తవానికి బైబిలు ఆత్మీయ వరములను సంపాదించు చరిత్రలోని మొట్టమొదటి ప్రజలు వీరే. నిర్గమకాండము 35:30-35 వినండి. అక్కడ మోషే ఇలా సెలవిచ్చాడు, యెహోవా బెసలేలును పేరు పెట్టి పిలిచి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును అహోలియాబును ఇతరులకు నేర్పున్నట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. పరిశుద్ధాత్మ రాజులకు తమ రాజ్యములను పాలించుటకు మరియు నిర్వహించుటకు విశేషమైన తలాంతులను అనుగ్రహించాడు. ఉదాహరణకు తనకు ఇవ్వబడిన కార్యమును పూర్తి చేయుటకు సౌలురాజు పరిశుద్ధాత్మ నుండి బలమును పొందాడు. దీనిని మనము 10:11-16 చూస్తాము. మరియు 16:13-14 దావీదు రాజు స్థానము కొరకు అభిషేకించబడినప్పుడు దేవుడు సౌలు యొక్క ఆత్మీయ వరమును తీసివేశాడు. బదులుగా దావీదుకు వరమును అనుగ్రహించాడు. ఇందువలనే 51:11 బెత్షెబాతో పాపము చేసిన తరువాత దావీదు తన యొద్ద నుండి పరిశుద్ధాత్మను తొలగించవద్దని దేవుని ప్రార్థించాడు. సౌలు పాపము చేసినందుకు దేవుడు సౌలు నుండి ఈ వరమును వెనుకకు తీసుకున్నాడు అని దావీదుకు తెలుసు. మరియు తాను పశ్చాత్తాప పడుట ద్వారా తాను పొందుకుని ఆత్మీయ వరములను తనతో ఉంచుకునుటకు దేవుడు అనుమతి ఇస్తాడు అని దావీదు నిరీక్షించాడు. పాత నిబంధనలో ఆత్మీయ వరములను గూర్చి ఇన్ని ఉదాహరణలు ఉన్న తరువాత కూడా ఈ వరములు చాలా అరుదుగా ఇవ్వబడినవి అని గుర్తించుట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. తన కొరకు విశేషమైన పరిచర్య కొరకు దేవుడు పిలిచిన వారికి అనగా ప్రవక్తలు మరియు రాజుల కొరకు ఈ వరములు ప్రత్యేకించబడి ఉండేవి. అయినను దేవుని నిబంధనా సమాజములోని ప్రతి ఒక్కరూ ఆత్మవరమును పొందు దినము కొరకు పాత నిబంధన ఎదురు చూసింది. యోవేలు గ్రంథము 2:28-29 ప్రవక్త ఇలా రాశాడు, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ విషయములు తరువాత జరుగుతాయని యోవేలు చెప్పినప్పుడు అవి అంత్యదినములలో లేక అంత్యకాలములో జరుగుతాయని అతడు ఉద్దేశించాడు. ఆ సమయమందు దేవుడు తన పరలోకరాజ్యమును భూమి మీదకి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ప్రజలు ఆత్మీయ వరములను విరివిగా పొందుకుంటారు. ఆత్మవరములు కేవలము రాజులు మరియు ప్రవక్తల వంటి వారికి మాత్రమే పరిమితము చేయబడవు. బదులుగా దేవుడు తన ఆత్మను నిబంధన సమాజము అంతటిమీద కుమ్మరిస్తాడు మరియు యేసు తన భూలోక పరిచర్య కాలములో రాజ్యమును ఆరంభించినప్పుడు ఖచ్చితముగా ఇదే జరిగింది. పరిశుద్ధాత్మ వరముల మధ్య వ్యత్యాసము చూపుట పరిశుద్ధాత్మ సిద్ధాంతములో అత్యంత కష్టమైన ప్రశ్నలలో ఒకటై ఉన్నది. నా ఆలోచన ప్రకారం పాత మరియు క్రొత్త నిబంధనలోని పరిశుద్ధాత్మ వరముల మధ్య భిన్నత్వం విషయంలో బైబులు వాటి పరిమాణము దృష్ట్యా వ్యత్యాసము చూపుట అత్యంత స్పష్టమైన బైబులు బోధన అయ్యున్నది. మరియు అది మనకు ఎన్నో విషయములను చెప్పదుగాని ఎంతో కొంత చెబుతుంది. కనీసం అది మనకు ఒక ధోరణిని ఇస్తుంది. మనము క్రొత్త నిబంధన దినములను గూర్చి మాట్లాడుతూ ఆత్మ కుమ్మరించబడుతుంది అని చెప్పుటకు అరహ్ అను పదము ఉపయోగించబడిన యెషయా గ్రంథము 32:15 గూర్చి ఆలోచిస్తాము. లేక పరిశుద్ధాత్మ అంత్యదినములలో, మెస్సీయ దినములలో, పునరుద్ధరణ మరియు పునరుజ్జీవన దినములలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటను గూర్చి షఫక్ అను క్రియాపదమును ఉపయోగించు మరింత సుపరిచితమైన వాక్యభాగమైన యోవేలు గ్రంథము 2:28 గూర్చి ఆలోచిస్తాము. హెబ్రీ భాషలో ఈ క్రియాపదములు పరిమాణమునకు సంబంధించినవై ఉన్నవి, అనగా ఎక్కువ పరిమాణములో పోయుట అని అర్థము. కాబట్టి మనము పాత నిబంధన పరిశుద్ధాత్మ యొక్క కార్యమును మరియు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క కార్యమును వ్యత్యాసపరచవలసి ఉంటే మనము మరి ఎక్కువ దృష్ట్యా మరి ఎక్కువ పరిశుద్ధాత్మ కార్యము దృష్ట్యా ఆలోచించాలి. మరియు పరిశుద్ధాత్మ అపారమైన పరిమాణములో కుమ్మరించబడినాడు కాబట్టి ఆయన విరివిగా పంచిపెట్టబడినాడు కూడా. పెంతెకొస్తు దినమున యేసు పరలోకమునకు ఆరోహణమైన కొంత సమయము తరువాత పరిశుద్ధాత్మ సంగము అంతటిమీద కుమ్మరింపబడిను అని అపోస్తుల కార్యములు 2:2 నివేదిస్తుంది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు వారి మీదకు దిగిరాగా వారంతా అన్యభాషలలో మాటలాడసాగిరి. తరువాత అపోస్తుల కార్యములు 2:16-18 అంత్యదినములను గూర్చి యోవేలు ప్రవక్త ఇచ్చిన ప్రవచనమునకు నెరవేర్పుగా ఇది జరిగింది అని అపోస్తులుడైన పేతురు స్పష్టముగా ప్రకటించాడు. ఆ దినములు మొదలుకొని ఆత్మీయ వరములు సంఘములోని ప్రతి ఒక్కరికీ ఇవ్వబడినవి. ఇప్పుడు బైబిల్ ఎన్నడును ఆత్మీయ వరముల యొక్క సంగ్రహమైన పట్టికను ఇచ్చుటకు ప్రయత్నించదు మరియు కేవలము ప్రత్యక్షమైన వరములు మాత్రమే అర్హమైన వరములయ్యున్నవి అని అది అస్సలు చెప్పదు. అంతేగాక రోమాపత్రిక 12:1 మరియు ఎఫెసి పత్రిక 4:1 వంటి చోట్ల ఇవ్వబడిన వరముల యొక్క పట్టికల మధ్య భిన్నత్వములు ఉన్నాయి. అనగా ఆత్మ ఆ సమయమునందు చేయుచుండిన మరియు చేసిన ఉదాహరణలు మాత్రమే పట్టికలో ఇవ్వబడినవి అని ఇది సూచిస్తుంది. ఆత్మ చేయు కార్యముల చుట్టూ సరిహద్దులను పెట్టుటకు వారు ఉద్దేశించలేదు. అంతేగాక ప్రస్తావించబడిన వరములలో చాలా వరకు స్వభావములో సాధారణమై ఉన్నవి. కాబట్టి వాటి యొక్క వాస్తవిక వ్యక్తీకరణములను ఖచ్చితముగా నిర్ధారించుట అసాధ్యము అవుతుంది. ఫలితముగా మానవులలో ఏ విధమైన సామర్థ్యమునైనా కలిగించు లేక బలపరచు దైవిక స్వాతంత్ర్యము పరిశుద్ధాత్మ కలిగియుండెను అని మనము ఆలోచించవచ్చు. పరిశుద్ధాత్మ ఏ వరమునైనా ఇవ్వగలడు అని లేక లేఖనములో ప్రస్తావించబడిన వారికి మాత్రమే ఆయన వరములను పరిమితము చేస్తాడు అని మనము ఆలోచించినా ఆయన ఉద్దేశ్యము మరియు చిత్త ప్రకారము ఆయన వరములను అనుగ్రహిస్తాడు అని మాత్రం మనమంతా సమ్మతించాలి. అవన్నీ ఆయన కృపా వ్యక్తీకరణములై ఉన్నవి. ఒక నిర్ణీత రీతిలోనే వాటిని పంచిపెట్టుటకు ఆయన బద్ధుడు కాడు. 1 కొరింథీ 12:11 ఇలా వ్రాస్తూ పౌలు ఈ విషయమును స్పష్టము చేశాడు. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. మరియు రోమాపత్రిక 12:6 కూడా అతడు ఇలాంటి విషయమునే వ్రాశాడు. మనకనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రతి విశ్వాసికి కనీసం ఒక ఆత్మీయ వరమునిచ్చుటకు పరిశుద్ధాత్మ సమర్పణ కలిగి ఉన్నాడు అని బోధించున్నట్లు అనేక మంది వేదాంతవేత్తలు క్రొత్త నిబంధనను బోధిస్తారు. ఈ ఆలోచనకు యోవేలు గ్రంథము 2:28 మాత్రమేగాక రోమాపత్రిక 12:6 ఎఫెస్సీ పత్రిక 4:7 మరియు 12:7-11 కూడా మద్దతును ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే సంఘములో ఉన్న అవిశ్వాసులు కూడా ఆత్మీయ వరములను పొందుకోవచ్చు అను విషయము క్రైస్తవులను కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంది. సంఖ్యాకాండము 22-24 ప్రవక్తైన బిలాము విషయములో ఇదే జరిగింది. బిలాము దేవుని ప్రజలను శపించుటకు ప్రయత్నించాడుగాని దేవుడు అతనిని ఆశీర్వదించునట్లు బలవంతము చేశాడు. మరియు క్రొత్త నిబంధన సంఘము విషయంలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. ఉదాహరణకు మత్తయిసువార్త 7:21-23 ఆయన నామమున ప్రవచించినవారు, దయ్యములను వెళ్లగొట్టినవారు మరియు సూచిక క్రియలను చేసినవారు అనేక మంది నిత్య నాశనమునకు పాత్రులవుతారు అని యేసు సెలవిచ్చాడు. మరియు హెబ్రీ పత్రిక 6:4-6 ఉన్న ఈ హెచ్చరికను వినండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల శిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారుమనసు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరుచుట అసాధ్యము. ఇక్కడ తప్పిపోయినవారు పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన వారయ్యున్నారని రచయిత సెలవిచ్చాడు. ఇవి రక్షణను గూర్చిన ప్రస్తావనలు కాదుగాని ఆత్మీయ వరములను అనుభవించుటను గూర్చిన ప్రస్తావనలయ్యున్నవి. వాటిని పొందుకుని వ్యక్తి విశ్వాసి అయినా లేక అవిశ్వాసి అయినా ఆత్మీయ వరముల యొక్క ఉద్దేశ్యము అందరి కొరకు ఒకటే అయ్యున్నది. సంగమునకు ప్రయోజనకరముగా ఉండుట వాటి యొక్క ఉన్నతమైన ఉద్దేశ్యమయ్యున్నది. ఆత్మీయ వరముల యొక్క ఉత్తమమైన ఉపయోగము మన ఆత్మీయ జీవితములను బలపరుచుకునుట లేక మనలను మానసికముగా లేవనెత్తుట లేక సంగములో ఇతరుల కంటే మనలను విశేషముగా చూపుట కాదు. భిన్నముగా మనము ఇతరులను సేవించుట కొరకు పరిశుద్ధాత్మ మనకు వరములను అనుగ్రహిస్తాడు. మరియు మనము చేయగలిగినది ఎదుటివారి మూలముగా చేయుచున్నాము అని గుర్తెరిగి వినయముతో వారిని మనము సేవించాలి. ఇప్పటి వరకు వాటి ఉద్దేశ్యము మరియు లేఖనములో వాటి చరిత్ర దృష్ట్యా మనము ఆత్మీయ వరములను పరిగణించాము. ఇప్పుడు వాటి యొక్క ప్రస్తుత ఉపయోగమును ఎవాంజలికల్ క్రైస్తవులు అర్థము చేసుకుని విధానమును చూద్దాము. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు నేడు కూడా పరిశుద్ధాత్మ ఆత్మీయ వరములను అనుగ్రహించుటను కొనసాగించుచున్నాడు అని ఎవాంజలికల్ క్రైస్తవులందరూ నమ్ముతారు. ఆయన వాటిని విశ్వాసులందరికీ అనుగ్రహిస్తారు అని కూడా వారు సమ్మతించుచున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆయన ప్రస్తుతము ఇచ్చు వరముల యొక్క, ముఖ్యముగా ఆశ్చర్యకరమైన వరముల యొక్క స్వభావమును గూర్చి వారు భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉన్నారు. ఇక్కడ నిస్సందేహముగా ఆత్మకార్యములైన వరములు మన మనస్సులో ఉన్నవి. ఎందుకంటే అవి స్వాభావిక మానవ సామర్థ్యములను మరియు తలాంతులను ప్రతిబింబించవు. ఉదాహరణకు ఆశ్చర్యకార్యములు, స్వస్థత, మృతులను లేపుట, కళలు, అన్యభాషలు, భాషలను అనువదించుట, ప్రవచనము, జ్ఞానము మరియు వివేకంతో కూడిన సందేశములు మరియు ఇవాంజలికల్ వివాదములలో ఉన్న ఇతర ఉదాహరణలు అన్నీ. సాధారణంగా ఈ వరములకు ఇవాంజలికల్ అభిప్రాయములు అయితే పూర్తిగా అంతరించిపోయాయి మరియు విరివిగా ప్రచలితమై ఉన్నాయి అను శ్రేణి మధ్య ఉంటాయి. వర్ణమాల యొక్క అంతరించిపోయాయి అని మూలన ఈ అద్భుతమైన వరములు చరిత్రలో ఆరంభయుగమునకు చెందినవి మరియు ఆ ఆరంభయుగములోనే ఆగిపోయాయి అని వాదిస్తారు. కొంతమంది ఆ ఆదిమయుగమును అపోస్తులు జీవించిన కాలము అని చెబుతారు. అపోస్తుల యుగము యేసుక్రీస్తును గూర్చిన బోధనలు సత్యములు అని నిర్ధారించు మరియు సంగమును స్థిరపరచు కాలముగా వారు పరిగణిస్తారు. ఈ అభిప్రాయము కొంతవరకు ఎఫెసి పత్రిక 2:20 ఉపయోగిస్తుంది. అక్కడ సంఘము ఇలా కట్టబడియున్నది అని వ్రాయబడియున్నది. అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు. అద్భుతమైన వరములు పునాదులను వేయుటకు ఉపయోగపడినవి అని వీరు నమ్ముతారు. అవి క్రొత్త నిబంధన సంఘము ముందుగా స్థాపించబడుతూ ఇజ్రాయెలు నుండి వేరు చేయబడిన అపోస్తులు మరియు ప్రవక్తల కాలమునకు మాత్రమే చెందినవిగా ఉన్నాయి. అంతరించిపోయినవి అని చెప్పు వీరి దృష్టిలో సువార్త మరియు అపోస్తుల అధికారమును ఆమోదించు ఉద్దేశ్యముతో మాత్రమే ఈ వరములు వ్యక్తపరచబడినవి. ఇవి ఒకసారి ఆమోదించబడిన తరువాత ఆత్మ ఈ వరములను ఇచ్చుట ఆపివేశాడు. కొంతమంది ఈ కాలము చివరి అపోస్తులుని యొక్క మరణముతో, అనగా 1వ శతాబ్దం యొక్క చివరిలో యోహాను మరణముతో ముగిసింది అని అంటారు. ఇతరులు ఈ పునాదుల కాలమును మరికొంతగా, అనగా క్రీస్తు శకం 4వ శతాబ్దములో లేఖనం యొక్క ప్రామాణిక గ్రంథము అధికారికముగా నిర్ధారించబడిన కాలము వరకు పొడిగిస్తారు. వర్ణమాలలో కొనసాగింపు వైపున అద్భుతమైన వరములన్నీ సంఘయుగము అంతటి కొరకు ఇవ్వబడినవి మరియు యేసు తిరిగి వచ్చు వరకు ఆగిపోవు అని సాధారణముగా వాదించుట జరుగుతుంది. క్రొత్త నిబంధన కాలము నుండి విశ్వాసులందరికీ అద్భుతమైన వరములన్నీ అందుబాటులో ఉన్నవి అని కొందరు కొనసాగింపువాదులు వాదిస్తారు. సామాన్య క్రైస్తవ అనుభవములో కనీసం భాషలు మాట్లాడుట అను అద్భుతమైన వరము ఉండాలి అని కొందరు నమ్ముతారు, మరియు భాషలు మాట్లాడని వారు అసలు రక్షణ పొందినవారు కాదు అని కొందరు చెబుతారు. అయితే పరిశుద్ధాత్మకు నచ్చిన విధముగా ఎప్పుడైనను ఎక్కడైనను అద్భుతమైన వరములను ఇచ్చు స్వాతంత్ర్యమును ఆయన కలిగి ఉన్నాడు అని ఎక్కువ మంది నమ్ముతారు. అపోస్తులుల కాలము గడిచిపోయినది కాబట్టి ఆయన వరములను ఆపివేయవలసిన అవసరత లేదు అని వారు ఉద్ఘాటిస్తారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు యుగాంతములో మాత్రమే అద్భుతమైన వరములు ముగింపునకు వస్తాయని ప్రస్తావించు ఒక లేఖన భాగమును మాత్రమే వారు ఎత్తిచూపుతారు. మొదటి కొరింథీ పత్రిక 13:8-10 పౌలు వ్రాసినట్లుగా, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అయితే యేసు అయినా కావచ్చు, లేక ఆయన రాకడయందు మనము పొందు మహిమ స్థితి అయినా కావచ్చు అని కొనసాగింపు అభిప్రాయము వాదిస్తుంది. ఏది ఏమైనా ప్రవచనము, భాషలు మరియు జ్ఞానము అప్పటి వరకు కొనసాగుతాయి. పరిశుద్ధాత్మ వరములు మరి ముఖ్యముగా మరింత నాటకీయమైన భాషలు, స్వస్థత, ప్రవచనము, విమోచన వంటి వరములు నేడు కొనసాగుచున్నాయా లేదా అనునది నేడు చర్చనీయాంశముగా ఉన్నది. అవి నేడు కూడా ఉన్నాయా లేదా అనునది ప్రశ్న అయ్యున్నది. ఆ వరములు నేటి కొరకు ఇవ్వబడలేదు అనుటకు బైబిలు ఆధారమును చూపుటకు ఇష్టపడు ఎవరినైనా నేను ఆహ్వానించగోరుచున్నాను. అనగా అవన్నీ మరిన్ని వరముల సమూహములో భాగమయ్యున్నవి. కాబట్టి ప్రసంగము, నిర్వహణ, బోధన వంటి వరములు నేడు కూడా ఉన్నాయి అని మనము సమ్మతిస్తాము అని నేను అనుకునుచున్నాను. అలాంటప్పుడు ఆ వరములు ఎందుకు భిన్నమైనవి? కొన్నిసార్లు ఇలాంటి సందర్భములో మొదటి కొరింథీ పత్రిక 13 ఉల్లేఖిస్తారు, మరియు దీనిని గూర్చి చేసిన ప్రసంగములను నేను విన్నాను. పూర్ణమైనది వచ్చినప్పుడు ఇలాంటివి ప్రవచనములు మొదలగునవి అంతరించిపోతాయి అని చెబుతుంటారు. మరియు ఇక్కడ పరిపూర్ణమైనది పూర్ణమైన దేవుని వాక్యమయ్యున్నది. అది యుగాంతమునందు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీద మనము పొందు జీవితములో కలుగు నిజమైన పూర్ణత అయ్యున్నది. కాబట్టి ఈ వరములు నేడు కూడా కొనసాగుచున్నవి అనుటకు ప్రతి కారణము ఉన్నదని నా ఆలోచన. అవును, ఈ వర్ణమాల యొక్క రెండు వైపుల మధ్య ఆగిపోవుట మరియు కొనసాగుట ఆలోచనలు కలిగి ఉన్న విభిన్నమైన దృష్టికోణములు ఉన్నాయి. అద్భుతమైన వరములు కొనసాగవచ్చు అని కొందరు నమ్ముతారు, కాని అవి చరిత్రలో చాలా అరుదుగా కనిపించాయని కొందరు నమ్ముతారు. కొన్ని అద్భుతమైన వరములు కొనసాగుచున్నవి గాని అవి అద్భుతమైనవిగా ఉండకుండా సవరించబడినవి అని ఇతరులు నమ్ముతారు. ఉదాహరణకు, ప్రవచనము ఇప్పుడు కేవలం ప్రసంగము మరియు బోధకు మాత్రమే పరిమితము చేయబడింది గాని దేవుని యొద్ద నుండి విశేషమైన ప్రత్యక్షతను పొందుట దానిలో భాగము కాదు అని కొందరు చెప్పవచ్చు. అద్భుతమైన వరములను గూర్చి మనము ఏ అభిప్రాయమును కలిగి ఉన్నా బైబిలును ఉద్ఘాటించు ఇవాంజలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న నమ్మకముల శ్రేణిని మనము జ్ఞాపకముంచుకోవాలి. సంఘమును కట్టుటకు ఆత్మ మనకు వరములను అనుగ్రహించియున్నాడు. కాబట్టి వరములను గూర్చి మనము కలిగి ఉన్న అభిప్రాయములను ఒకరిని ఒకరు కించపరుచుకునుటకు ఉపయోగించకుండా మనము జాగ్రత్త వహించాలి. సంఘములో పరిశుద్ధాత్మ యొక్క దైవకృత కార్యమును గూర్చిన మన పాఠములో మనము మూడు విషయములను విశదీకరించాము. పాత మరియు క్రొత్త నిబంధనలలో ఆత్మ యొక్క నిబంధనా కృపను మనము చూశాము. ప్రేరణ, సందేశము మరియు ఉద్దేశము దృష్ట్యా మనము ఆయన ఇచ్చిన లేఖనము అను బహుమానమును పరిగణించాము, మరియు వాటి యొక్క ఉద్దేశము, లేఖనములో చరిత్ర మరియు ప్రస్తుత ఉపయోగము మీద దృష్టి పెడుతూ ఆత్మీయ వరములు పరిగణించాము. ఈ పాఠములో మనము చూసినట్లు పరిశుద్ధాత్మ యొక్క దైవకృత కార్యములలో చాలా వరకు క్రీస్తు సంఘమునకు ఉద్దేశించబడినవై ఉన్నవి. ఆయన విశ్వాసులను ఆశీర్వదించు విధానములను గూర్చి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాము, మరియు ఆశీర్వాదములను గూర్చి తరువాత పాఠములో మనము చూద్దాము. అయితే ఆయన నిబంధన సమాజము అంతటి మీద ఆయన అమోఘమైన కృపను చూపుతాడు అని తెలుసుకునుట కూడా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. భూమి మీద పరిశుద్ధాత్మ యొక్క కార్యము వ్యక్తిగత పాపులను పాపము యొక్క పరిణామముల నుండి విమోచించుట మాత్రమే కాదు, అది దేవుని ప్రజలను కట్టి బలపరచి ఆయన రాజ్యమును లోకమంతటా వ్యాపింపజేయునట్లు వారిని పురికొల్పుట అయ్యున్నది.